ఆధ్యాత్మికతలో అతి ముఖ్యమైనటువంటి మూడు సూత్రాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటి అంటే, వనరులు లేనప్పుడు వనరులు తయారు చేసుకునేట. వనరులు లేనప్పుడు వనరులు తయారు చేసుకుంటారు, క్రియేటివ్. దాన్ని సృజనాత్మక శక్తి అంటాం, క్రియేటివిటీ. అదే స్పిరిచువలిజంలో మొట్టమొదట నేర్పుతారు మీకు. రెండవది ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకునేట, అంటే మ్యాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్స్ యూ హ్యావ్, ద మీన్స్ యూ హ్యావ్. మొదటిది ఏంటి, వనరులు తయారు చేసుకోవాలి. లేదు వాటిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు సైంటిఫిక్ డెవలప్మెంట్లో ముందు వనరులు తయారు చేసుకుంటారు. టెలిస్కోపు, మైక్రోస్కోప్ ఇన్వెంట్ అవుతుంది. టెలిస్కోప్ ఇన్వెంట్ అవుతే దాన్ని ఉపయోగించుకుని సుదూర అంతరిక్షాల్లోకి వెళ్ళిపోయారు. మైక్రోస్కోప్ అనేటటువంటి వనరులు ఇదివరకు లేవు, కనిపెట్టారు. ఎప్పుడైతే మైక్రోస్కోప్ కనిపెట్టారో ఏం చేయగలిగాం, యాటమ్ లోపలికి వెళ్ళిపోగలిగాం. ఇది వనరులు తయారు చేసుకోవటం. అది ఒకప్పుడు కంప్యూటర్ లేదు, ఈ టెక్నాలజీ లేదు, ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేవు. ఇవన్నీ మొట్టమొదట కనిపెట్టినప్పుడు వీటిని ఏమంటాం మనం, బ్రాహ్మీ శక్తితో కనిపెట్టాము అంటాం. ఈ నామెన్క్లేచర్ తెలియక ద సో కాల్డ్ ర్యాషనలిస్ట్ మిమ్మల్ని గంగలో దింపటమే కాకుండా మొత్తం మానవ జాతిని గంగలోకి దింపటానికి ట్రై చేస్తున్నారు. అంటే గురు బ్రహ్మ అంటంలో ఉద్దేశం ఏంటి, వన్ హూ టీచర్స్ యూ హౌ టు క్రియేట్ న్యూ థింగ్స్. డయాలిసిస్ మెషిన్ ఒకప్పుడు లేదు, ఇప్పుడు డయాలిసిస్ మెషిన్ కనిపెట్టారు. లంగ్ రెస్పిరేటర్ ఒకప్పుడు లేదు, ఇప్పుడు లంగ్ రెస్పిరేటర్ కనిపెట్టారు. ఇంకటి ఈ లంగ్ రెస్పిరేటర్ కానీ, ఈ డయాలిసిస్ మెషిన్ కానీ, ఈ కెమెరాలు కానీ, ఇవన్నీ ఏంటి, బ్రాహ్మీ శక్తితో వచ్చినవి. బ్రాహ్మీ అంటే అర్థమైంది కదా, అంటే లేనిది తయారు చేసుకోగలగటం. అది నేర్చుకుంటారు మీరు స్పిరిచువలిజంలో. అంత తప్ప ఏ దేవుడి మీదో నేనేమి చెయ్యను నువ్వే చెయ్యి అందరు. సాధన లేకుండా ఎవడైనా యోగి అవ్వటం చూశారా? ఒక్కడిని చూపించండి, ఏమీ సాధన చేయలేదండి వాడు మహాయోగి అయిపోయాడని. వాట్ ఈస్ ఫూలిష్నెస్. ఒక్కడిని చూపించండి ప్రపంచ చరిత్రలో, ఒక్కడు కనిపించినా చాలు. లేడు అసలు ఎక్సెప్షన్ కూడా లేదు రూల్కి. ఎవ్రీ రూల్ హ్యాజ్ ఎ ఎక్సెప్షన్ అంటారు, కానీ ఈ రూల్కి ఎక్సెప్షన్ ఏం లేదు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ క్రియేటర్, యూ షుడ్ నో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రియేటివిటీ, సృజనాత్మక శక్తి. రెండోది ఏంటి, ఉన్నదాన్ని ఉపయోగించుకోగలగటం. ఆల్ లెన్స్లనే ఉపయోగించుకుని మనం కేవలం కళ్ళజోడుగా మనకు కావాల్సింది చూడగలుగుతున్నాం. కానీ ఆ లెన్స్లనే ఉపయోగించుకుని మైక్రోస్కోప్ తయారు చేసుకుని, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ తయారు చేసుకుని సూక్ష్మాతి సూక్ష్మంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ లెన్స్ని ఉపయోగించుకుని మనం కళ్ళజోళ్ళు ఉపయోగించుకుని కాన్వెక్స్ ఉపయోగిస్తాం, కాన్కేవ్ ఉపయోగిస్తాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఎక్కడెక్కడికో. ఇదేంటిది, ఉన్న వనరుల యొక్క ఉపయోగం. ఎంత ఎక్కువని ఉపయోగించుకోగలిగితే అంతని ఎబిలిటీ పెరుగుతుంది. దానిని మహాలక్ష్మి అంటాం, విష్ణు శక్తి అంటాం, వైష్ణవి శక్తి. పేర్లు రకరకాలుగా ఉన్నా దాని మీనింగ్ ఏంటి అంటే, ద ఎబిలిటీ టు యూటిలైజ్, మన దగ్గర ఉన్నటువంటి ఆ శక్తులను ఎలా ఉపయోగించుకోగలము అది నేర్చుకుంటాం. మూడవది ఏంటి, పనికిరాని దాన్ని వదిలేయగలగటం నేర్చుకోవాలి మనం. ఉన్నది పాతకాలపు గడియారం ఏదో ఉందనుకోండి, పాతకాలం గడియారం యాజ్ ఎ మొమెంటో, మన యాన్సిస్టర్స్ యొక్క స్మృత్యార్థము, లేకపోతే అదొక ఇమోషనల్ అటాచ్మెంట్గా ఉంచుకోండి, తప్పేం లేదు అది. కానీ మోడర్న్ టెక్నాలజీలో ఉన్నటువంటి టెక్నాలజీని వాడము. నిన్న టీవీ చూస్తున్నాను నేను, సో మర్డర్ కేసు సిఐఏ సాల్వ్ చేయలేకపోయింది. ఎఫ్బిఐ కూడా సాల్వ్ చేయలేకపోయింది. సిఐ అంటే అవర్ గవర్నమెంట్, ఎఫ్బిఐ మనం చాలా గొప్పగా ఊహించేటటువంటి అమెరికా వాళ్ళు. తమాష ఏంటి అంటే బుష్ మొదటి టర్మ్లో ఉన్నటువంటి ఆ అమెరికన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యొక్క ఇన్ఛార్జికి కంప్యూటర్స్ అంటే ఒళ్ళుమంటట. తను ఆ డైరెక్టర్ ఆఫ్ ద ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయిపోగానే ఏం చేశాడు అంటే తీసాడు. తీయటం వల్ల ఏమైంది, ఇక ఇలా బయటపడింది, సీక్వెంట్ ఇన్వెస్టిగేటివ్ మర్డర్ హిస్ టీమ్. కారణం ఏమని చెప్పారు, మేమేం చేస్తామంటే మోడర్న్ టెక్నాలజీ వాడు ఉపయోగించుకొని ఇవ్వడు. అంటే ఏంటన్నమాట, మోడర్న్ టెక్నాలజీ ఉపయోగించుకోలేకపోవటం వల్ల ఏమైంది, ఒక వెరీ ఇంపార్టెంట్ మిస్టరీ సాల్వ్ చేయలేకపోయారు. అంతేత పాత వాటిని ఏం చేయగలగాలి, మృత్యర్థం ఉంచుకోండి అది వేరే విషయం, ఆర్కియలాజికల్ మ్యూజియంలో పెట్టుకోండి, వెళ్ళి దర్శనం చేసుకోండి అది వేరే విషయం, కానీ పాత వాటిని ఏం చేయగలగాలి, వదిలేసుకోగలగాలి. అది లయము, శివ ప్రిన్సిపల్. పాతది వదులుకుంటే తప్ప కొత్తది మీకు బొరకెక్కదు. ఈ మూడు ప్రిన్సిపల్స్ మనం ఉపయోగించుకోవటం ఈ క్లాసెస్లో నేర్చుకుంటాం. సృజనాత్మకత నేర్చుకుంటాం, క్రియేటివిటీ అన్నది నేర్చుకుంటాం, రెండోది మ్యాక్సిమం యూటిలైజేషన్. యూటిలైజేషన్ కాదు, మ్యాక్సిమం యూటిలైజేషన్. మూడోది పనికిరాని వస్తువుల్ని మోహంతో క్లాస్లో ఉన్నా పనికిరానటువంటి మోహంతో వెంట పెట్టుకోకూడదు. యూ షుడ్ బి ఏబుల్ టు డైవర్స్ వదిలేయగలగాలి. అంచేత దీన్నే మనం పరిపాలనా శక్తి, మహావిష్ణు శక్తి అంటాం. రెండవది సృజనాత్మక శక్తి, బ్రాహ్మీ శక్తి అంటాం. వదిలేసుకోగలము, లైకారక శక్తి, సంహారక శక్తిగా పేర్కొంటాం మనం. ఇందులో సృజనాత్మక శక్తి, లైకారక శక్తి అనేది దే నీడ్ ఎ స్పెషల్ టాలెంట్. ఆల్ కెనాట్ బి క్రియేటర్స్, అలాగే ఆల్ కెనాట్ బి డిస్ట్రాయర్స్. ఇంకంటే డిస్ట్రాయ్ చేయటంలో పనికొచ్చేది ఉంచుతో పనికిరాంది వదిలేయగలగాలి, అది చాలా కష్టమైనటువంటి పని. అంచేత ఈ రెండిటికీ కూడా ఒక విశేషమైనటువంటి మానసిక స్థితి ఉన్నటువంటి వ్యక్తులు కావాల్సి వస్తారు. దీనికి క్రియేటివ్ టాలెంట్కి, లేకపోతే డిస్పోజ్ ఆఫ్ చేసేటటువంటి టాలెంట్. కానీ పరిపాలనా శక్తి, మ్యాక్సిమం యూటిలైజేషన్ కెన్ బి ట్రైన్డ్. నీకు చేత కాకపోతే దాన్ని మనం నేర్చుకోవచ్చు, దాన్ని మహాలక్ష్మి సాధన అని చెప్తాం మనం. దాన్నే రూలింగ్ ఏ గవర్నమెంట్. ఈనాడు ఉన్నటువంటి గవర్నమెంటల్ ఎఫిషియన్సీని చూస్తే ఇనెఫిషియన్సీ అంటే ఏంటో అర్థమైపోతుంది మనకి, అంతే కదా. ఈనాడు మన గవర్నమెంట్ యొక్క, మన ఎనీ గవర్నమెంట్, యూ డోంట్ వరీ అబౌట్ ద నేమ్, అది కాంగ్రెసా, తెలుగుదేశమా, బీజేపీయా, లేకపోతే అది ఏంటి అమెరికాలో ఉన్నటువంటి బుష్ గవర్నమెంటా, లేకపోతే ఒసా బిన్ అవుడు లాదనా, ఇంకోటి కూడా ఆయన సద్దాం హుస్సేనా, అందరూ దద్దమ్మలే, మహాదద్దమ్మలే. అంటే వీళ్ళందరూ కలిసి పాడుకోవాల్సినటువంటి ఒక పాట మనకందరికీ చాలా బాగా తెలుసు, చెవట ఆయన నేనే పెద్ద చెవట ఆయన నేనే. దే ఆర్ రూలింగ్ ద గవర్నమెంట్, వాళ్ళకి రూలింగ్ చేత కాదు, కొంపలు అంటుకుంటున్నాయి అన్న వ్యక్తులు అంతకంటే దద్దమ్మట. మరి నీకు చేతస్తే నువ్వు రూల్ చేయి, నీకు చేతస్తే చేయి. అంచేత దీస్ క్లాసెస్ ఆర్ స్పెషల్లీ మెన్షన్డ్ విత్ వెరీ హై అంబిషన్. మీకు డబ్బు రావాలి, మీరు కోటీశ్వరులు అయిపోవాలి, అది మీ అంబిషన్ కావచ్చు. కానీ నా అంబిషన్ ఏంటి అంటే మానవ జాతికి కొత్త రూలర్స్ కావాలి, రాముడు కృష్ణుడు లాంటి రూలర్స్ కావాలి, అండ్ దే కెన్ బి ట్రైన్డ్. అందువల్ల క్రియేటివిటీకి, సంహారాత్మక దానికి కొన్ని స్పెషల్ టాలెంట్స్ కావాలి. పాటలు పాడటానికి ఎవరు పడితే వాళ్ళు పాటలేరు, బొమ్మలు గీయటానికి ఏదైనా టాలెంట్ ఉంటే దాన్ని పాలిష్ చేయొచ్చు, అది వేరే విషయం, కానీ ఇట్ కాంట్ బి గివెన్. కానీ ఇది ఉండే మ్యాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ వనరులు, మహాలక్ష్మి సాధన, వెరీ ఈజీలీ యూ కెన్ బి ట్రైన్డ్.
అంటే ఈ క్లాసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ కాదు, ఆల్టర్నేటివ్ గవర్నమెంట్. ఈ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ ఆల్రెడీ భూమి మీద వచ్చేసి ఉన్నది. ఇప్పుడు ఆల్టర్నేటివ్ మెడిసిన్ సిస్టమ్స్ ఎన్ని లేవు? హోమియోపతి ఉంది, రీకి ఉంది, ప్రాణిక్ హీలింగ్ ఉంది, ఆయుర్వేద ఉంది, డిస్టెంట్ హీలింగ్ ఉంది, సైకోమెట్రీ ఉంది, యాక్యూ ప్రెషర్ ఉంది, యాక్యూ పంక్చరింగ్ ఉంది. దెర్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ యాక్యూ ప్రెషర్ అండ్ యాక్యూ పంక్చరింగ్. సో మెనీ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్. మీరు ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే అసలు మీరు చూస్తూ ఉంటారంటే అలాగ ఎన్ని ఉన్నాయో ఆల్టర్నేటివ్ మెడిసిన్స్. అలాగే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్స్. ఆ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్స్ ప్రిడిక్షన్ ఏంటి అంటే 2011కి ప్రపంచంలో అందరికీ అందుబాటులోకి వచ్చేస్తుంది. డెమోక్రసీ కదా, యూ కెన్ వోట్ ఫర్ ఇట్. ఏ విధంగా అయితే ఇప్పుడు రకరకాలైనటువంటి పొలిటికల్ పార్టీస్కి మీరు ఓటు వేస్తున్నారు, అలాగే ద ఆల్టర్నేటివ్ గవర్నమెంట్కి మీరు ఓటు వేయవచ్చు. తమాష ఏంటో తెలుసా, ఈ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ భూమి మీద ఎప్పటి నుంచి ఉందనుకుంటున్నారు? వెరీ రీసెంట్లీ అని పుస్తకాల్లో రాస్తాడు. వెరీ రీసెంట్లీ అంటే మీరు ఒక డేట్ సజెస్ట్ చేయగలరా? రీసెంట్లీ అంటే ఈ మధ్యనే మొదలైందయ్యా ఈ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్. 200-300 ఇయర్స్, ఈమెమో 2000 AD అంటుంది. ఇంకా శ్రీకృష్ణుడు పుట్టక ముందు నుంచి. కరెక్ట్ డేట్ ఏంటి అంటే 1 crore 95 lakhs నుంచి, అంటే సుమారు 2 crore నుంచి ఈ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ పృథ్వీ గ్రహం మీద ఉన్నది. ఐ విల్ గివ్ యూ ద ప్రూఫ్స్ లేటర్. ఈ క్లాసెస్ ప్రూఫ్స్ కోసం కాదు, మీరు నేర్చుకోవటానికి చెప్తున్నాను. అంచేత దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ప్రూఫ్స్, సీక్రెట్ డాక్ట్రిన్ Volume 1 కనుక మీకు ఓపిక్గా పేజీలు తిరిగేస్తే కావలసిన ప్రూఫ్స్ దొరుకుతాయి. సైంటిఫిక్ ప్రూఫ్స్, స్పిరిచువల్ ప్రూఫ్స్ కాదు. అంచేత ఈ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ ఈజ్ రన్నింగ్ ది గవర్నమెంట్. ఈవెన్ టుడేస్ గవర్నమెంట్ ఈజ్ రన్ బై దట్ గవర్నమెంట్. ఆ ఆల్టర్నేట్ గవర్నమెంట్ యొక్క ప్రతినిధులే ఈ క్రైస్త్, ఈ మొహమ్మద్, ఈ బుద్ధుడు, ఈ మహావీరుడు. వీళ్ళందరూ కూడా కేవలం మనకి ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇవ్వటానికి, నువ్వు దండం పెట్టుకోవటానికి వచ్చినటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు దే ఆర్ గివింగ్ యూ ఏ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ లివింగ్. అందులో బుద్ధుడు, క్రైస్త్ పినకిలికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు. అంటే ఆ రాబోయేటటువంటి గవర్నమెంట్, ఎందుకు రాబోయేటటువంటి గవర్నమెంట్ అంటున్నాను, గవర్నమెంట్ బట్టి మీ ఆదాయం ఉంటుంది. ఇండియా గవర్నమెంట్లో జీతాలు ఎంతో తెలుసు, అమెరికన్ గవర్నమెంట్లో మీకు జీతాలు ఎంతో తెలుసు. అక్కడ ఉన్నటువంటి $1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 50 rupees. అక్కడ డాలర్ ₹1 సమానమే. ఎక్కడ కానీ ఇక్కడ అంటే గవర్నమెంట్ మారితే రూపాయి విలువ ఎంత మారుతుందో అర్థమవుతుంది కదా మీకు. అదేంటి అయినా శ్రీ మహర్షి సాధన అని చెప్తూ ఆల్టర్నేట్ గవర్నమెంట్ అంటున్నాడు. కానీ ఆ ఆల్టర్నేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సిటిజన్స్ లైక్ సిద్ధి సాయి, హీ బిలాంగ్స్ టు ది దట్ సిటిజన్షిప్. అందుకే నేను అంటున్నా యూ కెన్ సెలెక్ట్ యువర్ ఓన్ సిటిజన్షిప్ ఈవెన్ నౌ. మీరు కనుక నేను చెప్పిన ఈ వారం రోజులు 10 రోజుల్లో ఆల్టర్నేట్ గవర్నమెంట్ యొక్క యూనికిని గుర్తించి ఇఫ్ యూ కెన్ బికమ్ ది సిటిజన్ ఆఫ్ దట్ గవర్నమెంట్. ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ అనుకుంటే ఐ థింక్ డ్యువల్ సిటిజన్షిప్ గురించి ఆలోచిస్తోంది, కానీ అది ఆలోచనలోనే ఉంది. డ్యువల్ సిటిజన్షిప్ అంటే నీకు తెలుసు కదా, అంటే మీరు ఈ కంట్రీకి ఆ కంట్రీకి ఉంటే ఇంకా వీసాలు పాస్పోర్ట్స్ అక్కర్లే. ఇండియా నుంచి ఇండియాలో తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్కి మీరు ఎలా వెళ్ళిపోతున్నారో ఆ డ్యువల్ సిటిజన్షిప్ ఉన్న దేశాల్లో. అంటే మీకు డ్యువల్ అంటే తెలుసు కదా రెండు. అంతేత మీరు అటు అమెరికా సిటిజన్షిప్, ఇటు ఇండియా సిటిజన్షిప్ ఉందనుకోండి, మీకు డ్యువల్ సిటిజన్షిప్ ఉంది. అప్పుడు మీరేం చేయగలరు? అది అక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళొచ్చు, ఆ గవర్నమెంట్ లాభాలు పొందవచ్చు, ఈ గవర్నమెంట్ లాభాలు పొందవచ్చు. అలాగే ఐఎమ్ ఇన్వైటింగ్ యూ ఫర్ ఎ డ్యువల్ మెంబర్షిప్ ఆఫ్ ది వరల్డ్ గవర్నమెంట్ అండ్ ఇండివిజువల్ గవర్నమెంట్ యు ఆర్ అన్ఫార్చునేట్లీ ఆర్. ఇచ్చాయంటే వరల్డ్ గవర్నమెంట్లో మీకు మెంబర్షిప్ ఉన్నాక, సిటిజన్షిప్ ఉన్నాక ఈ సిటిజన్షిప్ మీకు వదులుకోవాలనిపిస్తుంది, కానీ మీరు వదులుకోలేరు.
కానీ అక్కడ ఉంచుకోవచ్చు మీరు. కానీ ఆ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళ యొక్క ఎబిలిటీ మీరు అర్థం చేసుకోండి. ఒక క్రైస్ట్ యొక్క ఎబిలిటీ, ఒక మహావీరుడి యొక్క ఎబిలిటీ, ఒక బుద్ధుడి యొక్క ఎబిలిటీ. ఈనాటికే వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం, వేలాది వేల సంవత్సరాలు గడిచిపోయాయి. యు నో ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ హిజ్ బర్త్, ఎవ్రీ ఇన్సిడెంట్ ఇన్ హిజ్ లైఫ్. అంటే వాళ్ళ లైఫ్ ఎంత వైబ్రెంట్గా ఉందో, ఎంత గొప్పదో, ఎంత ఉత్సాహంగా ఉందో, ఎంత సజీవంగా ఉందో మీకు అర్థమవుతుంది. ఆ మెథడ్ నేను ఇప్పుడు మీరు చెప్పబోతున్నాను. చెప్తే ఏమవుతుంది, మీరు ఎప్పుడైతే ఆ జ్యువెల్ మెంబర్షిప్ తీసుకుని ఏ సాయి పరివారంలోనూ, ఏ గాయత్రి పరివారంలోనూ, ఏ రమణ మహర్షి పరివారంలోనూ, ఇదంతా డ్యువెల్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళే వీళ్ళందరూ కూడా. రమణ మహర్షికి కూడా డ్యువెల్ మెంబర్షిప్ ఉంది, మేడం బ్లావెట్స్కి డ్యువెల్ సిటిజన్షిప్ అందాం, రాజాధిరాజ యోగి రాజ. వాళ్ళ విగ్రహాలు ఉన్న చోట ధనం కురుస్తుంది కాదా. నువ్వు వెళ్ళే మాకు రూపాయి అంటే ఎవడు ఇవ్వడు. సాయిబాబా టెంపుల్లో ఎంత వచ్చేస్తుంది అంటే పాపం గవర్నమెంట్కి దాని మీద కన్నుబడి రెవెన్యూ జనరేట్ చేసుకోవటం చేతగాక. ఆ పీపులేగా ఆ సిద్ధి సాయి టెంపుల్కి ఇచ్చేది, మీకు అర్థమవుతుందా, మనమేగా ఇచ్చేది అక్కడ ఆ రెవెన్యూ సిద్ధి సాయి టెంపుల్కి. ఆకాశం నుంచి ఏమైనా కురుస్తుందా? మీకు అర్థమవుతుందా మహాలక్ష్మి సాధన యొక్క గొప్పతనం? ఇఫ్ యూ కెన్ బికమ్ దట్, ఇఫ్ యూ కెన్ లింక్ యువర్ కాన్షియస్నెస్ విత్ దట్ కాన్షియస్నెస్, మీకు కురుస్తుంది. వాళ్ళ విగ్రహానికి కురిస్తే మీకెందుకు కురవదు? భోజనం పెట్టాలంటే ఎంత కష్టం మనం. గవర్నమెంట్ ఎంత అవస్థ పడిపోతుందో. మొన్న ఏదో ఒక హాస్టల్ చూపిస్తున్నాడు, గవర్నమెంట్ రన్ హాస్టల్. వాళ్ళు ఏడుస్తే చెప్తున్నారు, మాకు తిండి లేదు, మాకు అది లేదు, ఇది లేదు అని. సాయి సంస్థానికో లేకపోతే తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిపోండి, అక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది కదా. చూడండి అక్కడ ఏమైనా ల్యాక్ ఆఫ్ ఫుడ్ ఉందేమో. మరి ఇక్కడేగా ఉన్నారు వాళ్ళు కూడా. అంటే మీకు కాస్త కామన్ సెన్స్, లాజికల్ అవేర్నెస్ ఉంటే నేను చెప్తున్నది మీకు ఎంత లాభసాటి వేరమో అర్థం అవ్వాలి. మీకు లాజిక్సే కావాలంటే ఇంతకంటే పెద్ద లాజిక్ ఏం కావాలి? వాళ్ళ పేరు మీదే అది జరుగుతూ ఉంటే, వాళ్ళ చేతనత్వమే మీలోకి దిగితే ఏం జరుగుతుంది? సింపుల్ లాజిక్. కానీ మన పిల్లలకి కానీ మనం కానీ ఆ టైప్ ఆఫ్ థింకింగ్ అసలు మనం ఒప్పుకోవాలి. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ వే ఆఫ్ థింకింగ్. నేను మాత్రం ఇలాగే బీదవాడిలాగా ఉంటాను, నేను అలాగే సంకుచితమైనటువంటి మనస్తత్వంతో జీవిస్తాను, కానీ నాకు కుదరదు. అంచేత ఈ సైకాలజీ ఆఫ్ రిచ్నెస్కి ఇక్కడ వాళ్ళు మీకు ఒక పుస్తకము, ఒక 90 ఎఫారిజమ్స్ కలిగినటువంటి ఇది ఇస్తున్నారు. ఈ ఎఫారిజమ్స్ బేసిస్ మీద నేను మీకు మొత్తం చెప్పబోతున్నాను. ఐ గ్యారంటీ యువర్ లైఫ్ విల్ చేంజ్ విత్ ఇన్ 7 డేస్. కానీ గ్యారంటీ ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇట్. వింటే కాదమ్మా, వింటే ఏమవ్వదు, వింటే ఏమవుతుంది, వింటే ఏమవ్వదు. కానీ అందులో చెప్పినవి ఆ పాయింట్స్ మీకు ఈ రోజు నుంచి హౌ దే విల్ చేంజ్ యువర్ కెరీర్. మీరు ఎప్పుడు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీ దగ్గరికి పరిగెట్టుకుంటే వస్తాయి. చేత మొదటి ఎఫారిజం చదువుకోండి. యోగ సాధన లక్ష్యం కాకూడదు. ఎందుచేతనంటే జీవితంలో ఒక స్థితికి ఎదగలేనప్పుడు యోగ సాధనలో అసలు ఎదగలేము. ఎందుకు ఎదగలేము అంటే యోగ సాధన ఇంకా కష్టమైనది. అంచేత జీవితం యొక్క మొదటి లక్ష్యం ఏమవ్వాలి అంటే ఇతరుల మీద ఆధారపడకుండా, గవర్నమెంట్ మీద ఆధారపడకుండా, కుటుంబ సభ్యుల మీద ఆధారపడకుండా, కొన్ని వందల మందికి ఆధారం ఇవ్వగలిగేటటువంటి స్థితికి ఎదగాలి. అది మొట్టమొదట పెట్టుకోవలసిన లక్ష్యము. ఐశ్వర్యం యొక్క మానసిక స్థితి అర్థమైంది కదా. నాకు ఉద్యోగం వస్తే బాగుందండి, యూ కెనాట్ బికమ్ రిచ్, ఇంపాసిబుల్. ఇంచేత ఇంకోడెవడో ఇస్తేనే నీకు గమ్మం. అందుకే మనుషులకి చాలా బాధ వేసిన నేను బాంబేలో జరిగినటువంటి ఒక ఎపిసోడ్ ఎప్పుడు గుర్తుంచుకోమని చెప్తాను. బాంబేలో బెగ్గర్స్ అసోసియేషన్స్ అని ఉన్నాయి. అంటే ఏంటి, ఈ వాడలో ఈ ప్యాటర్న్లో అడుక్కునే బెగ్గర్స్ అందరూ ఒక గ్రూప్. ఈ పేటలో అడుక్కునే బెగ్గర్స్ అందరూ ఒక గ్రూప్. ఈ పేటలో అడుక్కునే బెగ్గర్స్ ఈ పేటలో అడుక్కోకూడదు. ఈ పేటలో అడుక్కునే వాళ్ళు ఈ రెండు బెగ్గర్స్ అసోసియేషన్లో మెంబర్స్ ఉన్నారు. ఈ అసోసియేషన్ మెంబర్లో ఉన్న ఒక అబ్బాయికి, ఈ అసోసియేషన్లో ఉన్న ఒక అమ్మాయికి పెళ్లి జరిగింది. అప్పుడు ఏమంటారు దాన్ని, కట్నంగా ఏమిచ్చారు అంటే ఆ అబ్బాయి అమ్మాయి ఏం చేయొచ్చు, ఆ అమ్మాయి ఇక్కడ అడుక్కోవచ్చు, ఈ అబ్బాయి అక్కడ అడుక్కోవచ్చు. ఇందుకు చెప్పాను ఇంజనీరింగ్ చదివిస్తాం. ఇంజనీరింగ్ చదివిస్తే వాడు ఎక్కడ అడుక్కోవచ్చు, ఇంజనీరింగ్ ఫీల్డ్లో మాత్రమే అడుక్కోవచ్చు. మిగతా ఉద్యోగాలు కన్నా చూడు కదా. అంతేత మీరు ముందే బైఫర్కేషన్ అనమాట, ఏ ప్యాట్లో అడుక్కోవాలి వాడు, ఇంజనీరింగ్ ఫీల్డ్లో అడుక్కోవాలా లేకపోతే బీసీఏ ఎంసీఏ తర్వాత ఏ ఫీల్డ్లో అడుక్కోవాలి వాడు. అండ్ యూ సే ద గ్రేట్ ఇంటెలెక్చువల్స్ దట్ వీఆర్ ఎడ్యుకేటింగ్ పీపుల్. వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. ఆర్ యూ ఎడ్యుకేటింగ్ ఆర్ మేకింగ్ ద బెగ్గర్స్? వ్యాక్సినేషన్ ఒకసారి అడగండి అసలు మీ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈజ్ ఇట్ నాట్ మేకింగ్ ద ఎంటైర్ సొసైటీ ఏ బెగ్గింగ్ సిస్టమ్? మీరు ఆలోచించుకోండి. అంతేత మొట్టమొదట ఇదే అర్థం అవ్వాలి మీకు. ఈ సైకాలజీ ఆఫ్ రిచ్నెస్ అర్థమైనటువంటి వాడు 100 మందికి తిండి పెట్టాలి తప్ప, వాడు సాయి ఆర్గనైజేషన్లో శుద్ధి సాయి మీ దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నాడా, మా ఆర్గనైజేషన్కి డబ్బు ఇవ్వండి మీరు అవ్వకపోతే అట్టా అని ఎన్ని 100ల మంది బతుకుతున్నారు దాని మీద? ఇంకా ఎన్ని 1000 మంది, ఎన్ని 1,00,000 మంది ఆ పేరుతో బతకబోతున్నారో నాకు తెలియదు. ద నేమ్, ఆ పేరే ఇంతమందికి ఆహారం పెట్టగలిగినప్పుడు ఆ చేతనత్వం ఎంతమందిని ఎంత పైకి ఎత్తగలుగుతుందో మీరు ఊహించుకోండి. అంతేత మరి చదివించేదా వద్దా? ఇట్ డిపెండ్స్ నీ నమ్మకం మీద. నేను నా కుర్రవాడికి 100లాది మందిని పోషించగలిగేటటువంటి ఎబిలిటీ ఇస్తాను. బిల్ గేట్స్ పెద్ద ఎగ్జాంపుల్. అతను ఐ ఫర్గెట్ ద నేమ్ ఆఫ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఎకానమిక్స్ చదువుతున్నాడు. వాళ్ళు దండం పెట్టేశారు, నీకు చదువు చెప్పలేం బాబు ఎకానమిక్స్, గెట్అవుట్ ఆఫ్ ద యూనివర్సిటీ అన్నాడు. ఎస్ ఐ గెట్అవుట్ అన్నాడు. అచ్చు సినిమా లెవెల్లోకి, సినిమా హీరోలు ఈ మధ్యకాలంలో అంతే కదా. మీరు ఎప్పుడు వెళ్ళిపోమంటారా అని అన్నా ఉంది, వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయాడు. వాడు అదృష్టం, వాడు ప్రొఫెసర్ వాడిని గెంటేయటం. గెంట ఉండకపోతే హీ వుడ్ హ్యావ్ బీన్ బెగింగ్ ఫర్ ఎ పోస్ట్ ఆఫ్ సమ్ ఎకానమిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ సమ్వేర్. ఇప్పుడు ద గవర్నమెంట్స్ ఆర్ బెగ్గింగ్, బాబు నువ్వు నా దగ్గర అది పెట్టు, నా దగ్గర అది పెట్టు. అంటే డూ యూ థింక్ ఓన్లీ 1 బిల్ గేట్స్ ఈజ్ పాసిబుల్ ఇన్ ది యూనివర్స్? ఇంకో బిల్ గేట్స్ రాకూడదా? కోట్ల మంది బిల్ గేట్స్ రావచ్చు, కోట్ల మంది రావచ్చు. ఎందుకంటే ప్రకృతి యొక్క సంపదకి అంతు లేదు. నువ్వు ఇనిహిబిట్ చేసుకుంటున్నావు ప్రకృతి యొక్క సంపద, అనంతమైనటువంటి సంపద. నువ్వు ఎంతని పీక్కోగలవు, నీ ఎంత పీక్కున్నా సంపద ఉంటుంది ప్రకృతి దగ్గర. శ్రీ ఆ మహాలక్ష్మి సాధన గురించి నేను మీకు నేర్పబోతున్నాను. అంచేత మా కుర్రవాడు యోగి అయిపోవాలి, నేను యోగ సాధన చేయాలి, మీరు అటువంటి వ్యాసాలు వేయకండి అని చెప్తున్నాను నేను. మీరు యోగులు కాలేరు. ఇంచేత యోగులయ్యేవాడు నేను యోగిని అవుతాను అంటే వాడు అయిపోతాడు. మీరు అవ్వలేదు కదా, సో డోంట్ ట్రై టు బికమ్ యోగీస్. డోంట్ ట్రై ఇట్, అయ్యేవాడు అయిపోతాడు. అయిపోయాక వాడి పేరు మీద అనేక సంస్థలు లేస్తాయి. ఎంత తమాషాగా సంస్థలు లేస్తాయో చూడండి. రామకృష్ణ పరమహంస వాళ్ళు ఒకసారి 1993లో, నేను హైదరాబాద్లోనే అప్పుడున్నాను నేను, వివేకానంద సెంటనరీ స్పీచ్స్, దేని సెంటనరీ 1893లో చికాగో అడ్రస్ ఇచ్చాడండి, దాని సెంటనరీ సెలబ్రేట్ చేసుకోబోతున్నామని నన్ను అనవసరంగా మీరు పిలవబాకండి. కొన్ని విషయాలు నా నోరు కొంచెం రఫ్గా ఉంటుంది. ఐ హేట్ దీస్ సెంటనరీ సెలబ్రేషన్స్ అని చెప్పాను. వాళ్ళకు ఒళ్ళు మండిపోయింది. వివేకానందని అంత మాట్లాడతా, వివేకానందని అంటాను లేదయ్యా, మీ మిషన్ అంటున్నాను. 1893లో ఎవడో ఒక అనామకుడు, అప్పుడు అనామకుడేగా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అంటే చప్పట్లు కొట్టారట. ఆ తర్వాత 100 ఏళ్ల బట్టి మీ మిషన్ ఉంది, ఇంకోటి చప్పట్లు కొట్టించుకోలేకపోయాడు. కుట్టించుకోగలిగి ఉంటే ఇప్పుడు డాల్టన్ పేరు మీద ఎవడైనా చప్పట్లు కొడుతున్నాడా? ఎందుకు కొట్టడం లేదు? వాడి తర్వాత చాలా మంది సైంటిస్టులు వచ్చారు. వివేకానంద సెంటర్ సెలబ్రేషన్స్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? బికాస్ దెర్ ఇస్ నో అదర్ వివేకానంద. అండ్ డూ యూ థింక్ దెర్ విల్ బి అనదర్ వివేకానంద? ఐ డోంట్ థింక్ సో. ఖచ్చితంగా రామకృష్ణ మిషన్ నుంచి మాత్రం ఇంకో వివేకానంద రాడు. ఎందుకు రాడు అంటే నువ్వు రానివ్వవు. ఎందుకంటే నీకు తెలిస్తే కాదు రామకృష్ణ పరమహంస యొక్క మిషన్ ఏంటో. ఆ లాజిక్ అర్థం చేసుకోండి. రామకృష్ణ మిషన్ ఒక వివేకానంద కోసం ఏం అవస్థపడలే. వివేకానంద ఆన్ హిస్ లాస్ట్ డే, శరీరం వదిలేసేటటువంటి చివరి రోజు పచారులు చేసుకుంటూ కొడుక్కుంటుందంట. ఓన్లీ అనదర్ వివేకానంద కెన్ అండర్స్టాండ్ వాట్ దిస్ వివేకానంద హ్యాస్ డన్. ఇంకొక వివేకానంద వస్తేనే ఈ వివేకానంద ఏం చేశాడో తెలుస్తుంది. మనకేం తెలుసు వివేకానంద ఏం చేశాడో? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అంటే చప్పట్లు కొట్టారు. ఇట అదా వివేకానంద చెప్పింది. రెండో మాట చెప్పండి చూద్దాం, ఏం చెప్పారు వివేకానంద? యూ గో అండ్ ఆస్క్. ఏం చెప్పాడమ్మా? వాట్ ఈస్ వివేకానంద కంట్రిబ్యూషన్ టు ఇండియన్ ఫిలాసఫీ, టు ఇండియన్ వే ఆఫ్ లైఫ్? ఒక ఎథిస్ట్ జర్మన్, షోపెన్హావర్, ఈజీ చైర్ ఫిలాసఫర్ అంటారు ఆయన్ని. ఎందుకంటే పడ కుర్చీలో కూర్చొని కబుర్లు చెప్పడం చాలా తేలిక. ఆయన చెప్పిందంతా అలాంటిదే. ఎన్ ఇంపాసిబుల్ ఫిలాసఫీ, నిహిలిస్టిక్ ఫిలాసఫీ చెప్పాడు ఆయన. ఆయన వివేకానందని మీట్ అయ్యాక హీ డ్యాన్స్డ్ విత్ జాయ్. ఇలాంటి ఫిలాసఫీ ఉంటుందని నాకు తెలియదు, బట్ నౌ ఐఎమ్ అనేబుల్ టు కంప్రహెండ్ ఇట్ అంటాడు. ఎందుకంటే వాడి బుర్రలో ఆ నిహిలిజం ఎంత బుర్రకెక్కిపోయిందంటే, ఇప్పుడు మెటీరియలిజం మన బుర్రకెక్కిపోయిందట. అది వదులుకోండియ్యా బాబు అంటే కాదండి, మేము రాషనలిజం అనేటటువంటి పేరుతో మేము ఇతరులకు కూడా ఆ విషయాన్ని ఎక్కిస్తాము. ఎక్కించు, విషయం ఎక్కదు. ఎందుకంటే ద సోల్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, ద వరల్డ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, ద ప్యారలల్ గవర్నమెంట్ విచ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. మనమే స్టార్ట్ చేయబోటం లేదు, మనం వచ్చినే లింక్ పెట్టుకోబోతున్నాం. ఇట్ ఈజ్ ఆల్రెడీ దేర్ సిన్స్ 1,95,00,000 ఆఫ్ ఇయర్స్, రౌండ్ ఫిగర్ 2 crores ఆఫ్ ఇయర్స్. అందులోని భాగాలే ఈ ఋషులు, ఈ మహర్షులు, ఇప్పుడు ఈనాడు ఉన్నటువంటి సో మెనీ పీపుల్ హూ ఆర్ టాకింగ్ అబౌట్ ద ఆర్ట్ ఆఫ్ లివింగ్. వీళ్ళందరూ కూడా వరల్డ్ గవర్నమెంట్ యొక్క లింకే. వెదర్ దే నో ఇట్ ఆర్ దే డోంట్ నో ఇట్. చాలా మంది ఐఏఎస్ కోసం రాస్తున్నటువంటి వాళ్ళు ఇందిరాగాంధీ ఎవరు అని అడిగితే ఏమని రిప్లై ఇచ్చారు మీకు తెలుసా? మహాత్మా గాంధీ డాక్టర్ అని రిప్లై ఇచ్చారు. దోస్ హు ఆర్ ఎస్పైరింగ్ ఫర్ ఐఏఎస్, నాలాంటి వాడు మీలాంటి వాడు ఎవడైనా అంటే పర్వాలే, బట్ స్టిల్ ద గవర్నమెంట్ ఈజ్ దేర్ కదా. ఇలాంటి వాళ్ళు ఉన్న గవర్నమెంట్ ఉందని చేత మనకి వరల్డ్ గవర్నమెంట్ ఉందో లేదో తెలియకపోయినా ద వరల్డ్ గవర్నమెంట్ ఎగ్జిస్ట్. అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు మేక్ యూ ఆల్ లింక్డ్ అప్ విత్ దట్ వరల్డ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్లెంటీ, అనంతమైనటువంటి ఆ సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని ఆయన పాపం ఒక వ్యక్తి అంటే, 33-year-old man, ఎ వెరీ యంగ్ మ్యాన్, మళ్ళీ తీసుకెళ్ళి ఏమేశారు? సిలువెక్కించేశారు. ఇంకేంటి వాళ్ళు ఏమనుకున్నారు? వాళ్ళు ఇప్పుడు మన గవర్నమెంట్ అది ఇక్కడ విన్నారనుకోండి పక్క నుంచి ఎవడైనా, ఏమంటాడు? ఇక్కడ ఏదో కాన్స్పిరసీ జరుగుతుంది, ఇక్కడ ఏదో రివల్యూషన్ వస్తుంది, ఏదో వరల్డ్ గవర్నమెంట్ అంటున్నారు. ఏమంటున్నాం మనం వరల్డ్ గవర్నమెంట్ అంటున్నావా? ఇట్ ఈస్ ఆల్రెడీ ఏ గవర్నమెంట్ విచ్ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 2 crores ఆఫ్ ఇయర్స్ అంటూ ఉంటే ఇంకా నువ్వు చేసేది ఏంటి? రివల్యూషన్ తెలియగలిగితే, తెలివి ఉంటే ఆ గవర్నమెంట్తో లింక్ పెట్టుకో. అయింట గవర్నమెంట్తో లింక్ పెట్టుకుంటే మీకు వచ్చేది అన్నది ఇది గుర్తుంచుకోండి, అది అండర్లైన్ చేసుకోండి. ఇతరుల మీద ఆధారపడకుండా, గవర్నమెంట్ మీద ఆధారపడకుండా, కుటుంబ సభ్యుల మీద ఆధారపడకుండా, కొన్ని వందల మందికి ఆధారం ఇవ్వగలిగేటటువంటి స్థితికి ఎదగాలి. నేను 1980లో ఆ ప్రాంతాల్లో ఒక కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్గా ఒక చోట జాయిన్ అయ్యాను, డిగ్రీ కాలేజీలో. అక్కడికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉండేవాడు. ఆయనకి స్థలం కొనాలి అని ఉండేది. ప్లాట్, ఇల్లుకి ఇల్లు కట్టుకోవటానికి స్థలం కొనాలి అని. నా దగ్గర నాకంటే ఇంకో ఇద్దరు, మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇంకో ఇద్దరు, తర్వాత నేను ద ఫోర్త్ మెంబర్. అందరికీ ఇళ్ళకి స్థలాలు కొనాలని ఉండేది. సరే, ప్లాట్లు అన్నీ చూస్తూ ఉండేవారు, వెళ్తూ ఉండేవారు. మా హెడ్కి ఒక పెద్ద ప్రాబ్లం, ఏ ప్లాట్ చూసినా ఈయన అనుకున్న దానికంటే 5,000 రూపాయలు ఎక్కువ ఖరీదు ఉండేది. అది అంటే ఈయన 5,000 కొంటానంటే అది అసలు ఉత్తినే ఇచ్చేస్తాననే వాళ్ళు. 5,000 రూపాయలు ఎక్కువ ఉత్తినే ఇస్తే ఖచ్చితంగా అందులో ఏదో ఫాల్ట్ ఉందని కొనేవాడికి. అది నా కళ్ళ ముందే 15,000, 20,000, 30,000 ప్లాట్స్ వస్తే ఆయన 2,000, 3,000 తక్కువ అడిగేవాడు. కొనలేదు ప్లాట్ ఆయన. సరే, మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్తో నేను చెప్పలేను కదా, నేనే మాట్లాడేవాడిని కాదు. ఒకసారి 30,000 ఒక ప్లాట్ వచ్చింది. ఆయన ఎంతకు కావాలన్నాడు? అది 25,000 కావాలన్నాడు. ఇవాడు ఇవ్వాలన్నాడు. సరే, నా స్నేహితుడు ఉన్నాడు కదా సీనియర్, వాళ్ళతో నేను చెప్పాను మీరు తీసేసుకోండి అది అన్నా. మరి నువ్వు తీసుకోవచ్చు కదా అన్నాడు. నాకు ఒక గోల్ ఉంది, మా సిస్టర్స్ మ్యారేజ్ అవుతాయి కానీ నేను ప్లాట్కి వెళ్ళాను కనుక ఐ వాంట్ టేక్ ఇట్ అన్నా. సరే, నెక్స్ట్ డే హీ వెంట్ అండ్ ఆస్క్డ్. అడగగానే వాడు పైకి ఎక్కాడు, 35,000 అన్నాడు. 32,000 ఇస్తే తీసేసుకో అన్నా. హెడ్ ఏమంటున్నాడు? నేనేమంటున్నా వాడు అడిగిన దానికంటే తీసేసుకున్నాడు. తీసుకున్న తర్వాత అప్పుడు గజం అక్కడ ఆ ఏరియాలో 2 రూపాయలకు ఇచ్చేవాళ్ళు. ఇతను కొన్నప్పుడు 2 రూపాయలకు గజం ఇచ్చేటటువంటి గజానికి ఇతను 15 రూపాయలు పెట్టి కొన్నాడు. ఫూలిష్నెస్, డ్యామ్ ఫూలిష్నెస్. అన్ఫార్చునేట్గా ఏమైందంటే ఇప్పుడు అక్కడ గజం 25,000 రూపాయలు అయింది. హూ ఇస్ ఫూలిష్? ఐశ్వర్య యొక్క మానసిక స్థితి అర్థమవుతుంది కదా. ఆ హెడ్ దగ్గరికి నేనక్కడ ఉండగానే శంకరాభరణం డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ అవ్వక డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డారు. యాక్చువల్గా 5,000 రూపాయలకి శంకరాభరణం మీరు గుంటూరు ఏరియాకి కొనేసుకోండి, మీకు ఇచ్చేస్తున్నాం సార్, పెట్టి వెళ్ళిపోతున్నాం మేము, మీరు తీసేసుకోండి అని నన్ను అడిగారు. ఏం సార్ 5,000 రూపాయలు ఏముంది, తీసేసుకోండి అన్న. 4,500 ఇస్తే తీసుకుంటాను. మళ్ళీ ఇవ్వనన్నారు. సరే, నేను చెప్పాను కదా ఐ హ్యావ్ మై ఓన్ ప్లాన్స్ అని చెప్పి నేను ఆ స్థలం తీసుకోలేదు, అది తీసుకోలేదు. తర్వాత ఏమైంది, వాళ్ళు పాపం విసుక్కుంటూ వెళ్ళిపోతే నేను ఒక్కడే ఉన్నాను, తెలిసిన వాళ్ళే వాళ్ళు. పిచ్చివాళ్ళు అన్నారు, మీరు ఎందుకు వాళ్ళ కాళ్ళ వేళ పడతారు 5,000 రూపాయలకి, మీరే వేస్ట్ చేసుకోండి అన్న. ఏం మూడ్లో ఉన్నారు, ఇంక మేము తిరగం ఎవరి చుట్టూరా, మేమే వేసుకుంటాం అన్నారు. డి యూ నో వాట్ హ్యాపెన్? యూ నో వాట్ హ్యాపెన్? అంటే ద సైకాలజీ ఆఫ్ రిచ్నెస్ మీకు అర్థమవుతుందా? మీ మానసిక స్థితి మార్చుకోవాలి, బేరాలాడటం కాదు. బేరాలాడేటటువంటి వాడు అలా అని చెప్పి ఇలా ఇచ్చేవాడు మూర్ఖుడు. దేర్ షుడ్ బి ఏ కామన్ సెన్స్. ఆ కామన్ సెన్స్ మీరు 7 రోజుల్లో నేర్చుకోబోతున్నారు, హౌ టు యూటిలైజ్ ద సైకాలజీ ఆఫ్ రిచ్నెస్. కానీ గోల్ ఏంటో అర్థమైంది కదా, నాకు ఉద్యోగాలు అక్కర్లేదు, నేను ఎవరి మీద ఆధారపడను. మరి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కదా మాస్టర్, నాకేం అర్థం కాదు. వస్త్రత కాంప్లెక్స్ అని, మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ అని నేను చూసేదంతా ఏంటంటే కాంపిటీషన్. బట్టలు అమ్మే వాళ్ళందరూ ఒక చోట ఒక పెద్ద మార్కెట్ పెట్టేసుకుంటున్నారు. చీరాల్లో ముఖ్యంగా నేను చూసి ఎన్ని షాపులు ఉన్నాయి, కావాలని ఒకళ్ళ పక్కన ఒకళ్ళు పెట్టుకుంటూ ఉంటే కాంపిటీషన్ ఎక్కువైపోతుందంటారేంటో నాకు తెలియదు. సక్సెస్ఫుల్ మార్కెట్ ఎంటర్ప్రీనర్స్ ఏం చేస్తున్నారంటే ఒకే చోట పెట్టుకుంటున్నారు షాపులన్నీ కూడా. విజయవాడలో కూడా అలాంటి షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి చూశాను నేను, వస్తులత అని. నాకెంతో ఆశ్చర్యం వేసింది, వీళ్ళేమో కాంపిటీషన్ అంటారు మామూలు వాళ్ళు, వీళ్ళేమో పక్కపక్కనే పెట్టుకుంటున్నారు. మరి అమ్ముకునేవాళ్ళు చేస్తున్నది రైటా, లేకపోతే అమ్ముకోవటం అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళు చెప్పేది రైటో నాకు అర్థం కాలే. ఎవరిని నమ్మాలి? అడుక్కునేవాడిని నమ్మకూడదు, అమ్ముకునేవాడికి తెలుసు వాట్ హీ షుడ్ డూ అండ్ వాట్ హీ ఆర్ సపోజ్ టు డూ. అంచేత ఈ మానసిక స్థితి ముందు మీరు మొట్టమొదట తెచ్చుకోండి. ఒకవేళ నేను ఉద్యోగం చేస్తున్నా, నేను మా ఫ్రెండ్స్ అందరినీ అంటాను, మీరు బిల్ గేట్స్ ఏంటయ్యా, మీరు కూడా ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళే కదా, కెన్ యూ నాట్ బిల్ గేట్స్ని అధిగమించలేం అయిపోయి ఇంక మీరే అవుతారు, ఆయాసం వచ్చిందంటే అవుతుంది. అంటే ఏంటి అసలు ఆలోచనే తప్పుట, ఎంత గౌరవం, ఆలోచించకూడకూడదు అలాగా. ఇంకేమవుతుంది? ఇంకొక మొట్టమొదట మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రిచ్నెస్ ఈజ్ ఎ టెక్నిక్. కొందరు ముట్టుకుంటే బంగారం అయిందంటారు, కొందరు బంగారం ముట్టుకుంటే. మేమేం చేస్తాం మాస్టారు, మేము ఎంతో ప్రయత్నిస్తాం, పడిపోతుంది కష్టపడిపోతే రిచ్ అవ్వవు, నువ్వు రిలాక్స్డ్గా ఉంటే రిచ్ అవుతావు. ఫస్ట్ పాయింట్ క్లియర్. అంచేత ఈ యోగులు వాళ్ళు అవ్వటం కాదు, యోగ సాధన చేస్తాం అనేవాళ్ళు ముందు డబ్బు సంపాదించి చూపించండి నాకు. అందుకే ఆ సువర్ణరేఖ ఉంటే తప్ప, అది ఏమన్నా యోగి వేమన చూస్తున్నాను చదువుతుంటే సువర్ణరేఖ ఉంటుంది కదా, అదే వాటెవరి కేసు, అది ఉన్నవాడు డబ్బు ఉన్నవాడు అయిపోతాడు. నేను చెప్తున్నా మీకు సైకాలజీ వస్తే ఆ రేఖ వచ్చేస్తుంది, ఆ రేఖ లేకపోయినా ఏం పర్వాలేదు. మన భారతీయ సంస్కృతిలో నిద్ర లేవగానే చేయి చూడమంటారు, కరాగ్రే వసతే లక్ష్మి, కరమూలే సరస్వతి, కరమధ్యేటి గోవింద, ప్రభాతే కరదర్శనం. యూ కెన్ చేంజ్ యువర్ ఫేట్, మీ భవిష్యత్తు మీరు మార్చుకోలేకపోయినప్పుడు ఎడ్యుకేషన్ వేస్తే అంతా వేస్తే కాదా? అంచేత నో రిషి ఆర్ నో ఎస్ట్రాలజర్ సేస్ దట్ యు కెనాట్ చేంజ్. ఎలా చేంజ్ అవ్వాలో చెప్తారు, ఏ డైరెక్షన్లో చేంజ్ అవ్వచ్చు చెప్తారు. మొదటిది అర్థమైంది కదా, ఇతరుల మీద ఆధారపడకుండా మీరు చాలా జాగ్రత్త. గురువు యొక్క బ్లెస్సింగ్స్ కావాలి మీకు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ ఆల్రెడీ దేర్, మీకు తెలియదేమో. ఎవ్రీ గురు వాంట్స్ యూ టు బికమ్ హిస్ సిటిజన్, వాడి ద్వారా వరల్డ్ సిటిజన్షిప్ లో వెళ్ళిపోలేను, వాళ్ళకి అక్కడ కౌంట్స్ ఉన్నాయి. సాయి కట్టులోంచి వీడొచ్చాడా, సత్సాయి కట్టులోంచి వీడొచ్చాడా, ఎవరి బాధ వాడిదమ్మా, వాళ్ళ బాధలు వాళ్ళకు దయ. అంచేత వాళ్ళ గొడవలు వాళ్ళు పడతారు, మీరు వాళ్ళ వదిలేసేయండి, వాళ్ళు మన వెంట పడతాడు. కాస్త మన లైన్లో పడ్డామని కానీ మా పేరు మీద మీరు చెప్పండి, మేము సాయినామం చేసుకోవటం వల్ల కోటీశ్వరులు అయ్యాం. ఇంకోటి ఏమంటాడు, కాదు 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 కాదు, సాయినామం కాదు, రమణ మహర్షి నామం మీద. అప్పుడు మీ ఇష్టం, ఎవడు ఎక్కువ డబ్బు ఇస్తే వాడి పార్టీలో చేరుకోండి, ఐ డోంట్ మైండ్ ఇట్. అక్కడ మీరు మళ్ళీ అక్కడ మీ బార్గెనింగ్ కెపాసిటీ, కానీ యూ కెన్ బార్గెన్ విత్ ద గురూస్ ఆల్సో అండ్ ఐఎమ్ నాట్ జోకింగ్. చదువు అంటే పద్ధతులు ఇప్పుడు అలాగే ఉన్నాయి, కానీ ఫ్యాక్ట్ మాత్రం అదే. ఇంకేత ఇతరుల మీద ఆధారపడకుండా, గవర్నమెంట్ మీద ఆధారపడకుండా, కుటుంబం మీద ఆధారపడకుండా, కొన్ని వందల మందికి ఆధారం ఇవ్వగలిగేటటువంటి స్థితికి ఎదగాలి. అది మీ టార్గెట్ అయినప్పుడు ఇంకా నెక్స్ట్ ఎఫారిజన్స్ అన్ని మీకు ఉపయోగపడతాయి. కానీ మంచి ఉద్యోగం కోసం నేను చదువుతున్నా మాస్టర్, ఇది పనికిరాదు. ఉద్యోగం చేసేవాళ్ళకి ఇది అక్కర్లేదు, చీకట్టుకునే వాడు బెస్ట్ ఉద్యోగానికి అన్నిటికంటే సూటబుల్ మెంబర్ వాడు. నెక్స్ట్ ఎఫారిజన్ చూడండి, ఈ మానవ జీవితం యొక్క అసలు ఉద్దేశం తెలుసుకోకపోవటం వలన ప్రతి కుటుంబంలోనూ సమస్యలు వస్తున్నాయి. చాలామందికి వస్తున్న ఆలోచనలు ఏమిటి అంటే, మాకు జీవించాలని లేదు, మేము ఎందుకు జీవించాలి, మాకు ఉన్నటువంటి పరిస్థితులు మాకు అనుకూలంగా లేవు. ఇదే కదా ప్రాబ్లము. ఎవరిని అడిగినా వాడు మొట్టమొదటి చెప్పేది ఏంటి అంటే, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ద గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్. మై ఫాదర్ ఈజ్ రెస్పాన్సిబుల్. నేనేంటో ఈ చెత్త చదువు చదివించారు, నేనేమో అది చదువుతానన్నాను. ఫాదర్ ఏమంటాడు, నేను చదివిస్తానన్నాడు, వీడు మార్కులు తెచ్చుకోలేదు. ఇంకా గొప్ప జోక్ ఒకటి చూశాను నేను సినిమాలో, చాలా మంది చెప్తూ ఉంటాను, మీరు చూసి ఉంటారు ఆ సినిమా, నాకు పేరు గుర్తురావటం లేదు. డైనింగ్ టేబుల్ మీద తాత, మనవడు, మిగతా కుటుంబ సభ్యులు కూర్చొని టిఫిన్ తింటూ ఉంటారు. తండ్రి సై కట్టుకుంటే వచ్చి ప్రోగ్రెస్ కార్డు తీసుకుని ప్రోగ్రెస్ రిపోర్ట్ వెళ్ళావా, ఈసారి కూడా ఇన్నే మార్కులు వచ్చాయా, లెక్కల్లో సున్నా, కెమిస్ట్రీలో సున్నా, దాంట్లో సున్నా అంటే పిల్లవాడు నవ్వుతూ ఉంటాడు. ఎందుకు నవ్వుతున్నావు అంటే, నాన్నది నా ప్రోగ్రెస్ కార్డు కాదు, నీ ప్రోగ్రెస్ కార్డు పైన అటక మీద నుంచి పడింది అంటాడు. ఏ సినిమా అని నాకు గుర్తులేదు. సేమ్ తిరిగితే చేయడమే, యూ కాంట్ చేంజ్ ది లైఫ్, యూ డోంట్ నో హౌ టు లివ్, అండ్ యూ వాంట్ టు ట్రైన్ యువర్ చిల్డ్రన్ టు హౌ టు లివ్. ఎంత మూర్ఖత్వమో చాలా జాగ్రత్తగా ఆలోచి. మనకి జీవించటం చేత కాదు. అంచేత మొట్టమొదట మీకు ఈ ప్రశ్నలు మీకు మనసులో వస్తున్నాయో లేవో చూసుకోండి. వస్తూ ఉంటే మీరు కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి ఆ ప్రశ్నలు చూడండి. చాలా మందికి వస్తున్న ఆలోచనలు ఏంటంటే, మాకు జీవించాలని లేదు. రియల్గా మీరు చెప్పండి, హౌ మెనీ పీపుల్ రియల్లీ వాంట్ టు లివ్? చాలా తక్కువ మందికి బతకాలని. బతుకుతున్నా ఓకే, చచ్చిపోవాలని మాత్రం లేదు, కానీ బతకాలనే లేదు. ఎంత బరువుగా ఉందో ఏంటో, ఈ ప్రపంచం బరువు అంతా నా నచ్చినది ఉంది అన్న ఫీలింగ్. రెండవది ఏంటి, అసలు ఎందుకు జీవించాలి? అసలు ఈ ప్రశ్నకి అసలు ఎవరికి జవాబు తెలియదు. పరమ గురువులకే జవాబు తెలియదు, అంటే ఈనాడున్న పరమ గురువులకి, వాళ్ళకి తెలుసు. రమణ మహర్షికి, వాళ్ళకి తెలుసు. ఈనాడున్నటువంటి అనేక మంది గురువులకి అసలు ఎందుకు జీవించాలి అని తెలియదు. వై యు ఆర్ సపోజ్ టు లివ్? అది అసలు సమస్యకి పెద్ద కారణం. మేము ఫలానా పిల్లవాడికి తల్లిదండ్రులు ఎందుకు అయ్యాం? తల్లిదండ్రులు ఆలోచించవలసినటువంటి ప్రశ్న. ఫలానా తల్లిదండ్రులకే మేము ఎందుకు పుట్టామో పిల్లలు ఆలోచించవలసినటువంటి ప్రశ్న. డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ వెరీ రిలెవెంట్ క్వశ్చన్, ఫండమెంటల్ క్వశ్చన్? ఈ క్వశ్చన్కి జవాబు లేకుండా మీరు రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ మాట్లాడతారు. అంచేత మీరు ఈ కోర్సు అయిపోయే లోపల మీకు ఈ రెండింటికి జవాబు తెలుస్తుంది. వాళ్లే మీకు పిల్లలుగా ఎందుకు పుట్టారు, పిల్లలకి ఏమైనా జవాబు తెలుస్తుంది. వాళ్లే మీకు తల్లిదండ్రులుగా ఎందుకు పుట్టారు. ఇంకోటి ఏం తెలుస్తుందో తెలుసా, ఇంతకంటే బెటర్ ఆపర్చునిటీ మీకు ప్రపంచంలో రాదు అని కూడా తెలుస్తుంది. వాళ్లే మీకు పేరెంట్స్గా ఉండి, వాళ్లే మీకు పిల్లలుగా ఉంటేనే ఓ అద్భుతమైనటువంటి లక్ష్యం వైపు మీరు వెళ్ళగలరు తప్ప, ఇంకోటి మీ పిల్లలుగా పక్కింటి వాళ్ళని, పిల్లల్ని మీరు పొగిడేది అనుకోండి, మీకు తెలియదేమో, పక్కింటి వాళ్ళు మీ పిల్లవాడిని పొగుడుతున్నారు. అన్ని భార్యాభర్తలు అన్నదమ్ములు అన్నిటికీ అది వర్తిస్తుంది. అందరూ పక్కింటి వాడు చాలా మంచి మొగుడు, చాలా మంచి భార్య, చాలా బాగా తీసుకుంటుంది, చాలా మంచివాడు, నువ్వు శుంఠరి. ఎందుకంటున్నాను అంటే, మన ఆలోచన విధానం అంత దిగజారిపోయింది అని మనకి తెలియకపోతే ఈ ఆలోచన విధానం ఎంత గొప్పదో మీకు తెలియదు. యు ఆర్ వేర్ యు ఆర్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ సిచ్యువేషన్ అనే నమ్మకం ముందు మీకు ఏర్పడాలి. అంతకంటే బెటర్ సిచ్యువేషన్ ఉండదు, ఉండజాలదు, ఉండబోదు. ఇండియన్ ఫిలాసఫీ మనకి అందించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ధైర్యం ఏమిటి అంటే, ఒక అద్భుతమైనటువంటి మాట ఏమిటి అంటే, సిచ్యువేషన్ ఏమిటి అంటే, యు ఆర్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ ప్లేస్, డోంట్ ట్రై టు చేంజ్ ఇట్, ట్రై టు గ్రో ఫ్రమ్ దట్ ప్లేస్. తేడా అర్థమైందా? మార్పు కోరకండి, మారండి. తేడా అర్థమైందా? నాకు ప్రమోషన్ కావాలి, చాలామంది అంటారు నాకు అర్హత ఉంది మాస్టర్ నాకు ప్రమోషన్ ఇవ్వటం లేదని. Nobody can stop your promotion if you have a real arhata. Nobody can stop it even in this situation. Satsai Baba navara apagalutunnaru inta mandi rationalists, inta mandi ayinavaru inta kante mundu Lanka, Lankan Kovur, Kovur Abraham Kovur, nu em apagaligaru, nu aapu, he is growing. నువ్వు క్లాసులు పెట్టుకో, ఇదేంటిది కంప్యూటర్ టీవీలో క్లాసెస్ చేసి నీ 80వ పుట్టినరోజు అంత గ్రాండ్గా చెప్పుకోవాలా అని నువ్వు అంటూ ఉండు. ద ఎంటైర్ గవర్నమెంట్ మెషినరీ ఇస్ బిహైండ్ మీ. నువ్వేమంటే ఏంటి, లిటరల్గా ఏంటంటే ఏనుగు వెళ్ళిపోతూ ఉంటే కుక్క అరుపులు ఈజ్ ఈక్వల్ టు రేషనలిస్ట్. వాళ్ళే నెట్టి పెట్టగలరు, మనం పెట్టగలం. మనం పెట్టగలిగితే ఇంకా బాగా పెట్టగలం, ఎందుకంటే వీ హ్యావ్ సమ్ బ్యాక్గ్రౌండ్. ఎందుకని చెప్తున్నాను, వాళ్ళని తిట్టడానికి కాదు. దే ఆర్ వేర్ దే ఆర్ దే ఆర్ రైట్. మళ్ళీ ఆ లాజిక్ వాళ్ళు లేకపోతే అసలు బ్యూటీ పోతుందమ్మా. అసూయ పడేవాడే లేకపోతే డబ్బు సంపాదించుకునే నాను ఒకడు ఉండాలి కదా అసూయ పడేవాడు. అంతకంటే ఎక్కువ విలువ ఇచ్చి వాళ్ళేదో చాలా తెలివైన వాళ్ళు అనుకుని మాత్రం మీరు మోసపోకండి. అవర్ ఋషి ఆర్ మచ్ 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 మోర్ అహెడ్ ఆఫ్ ఆల్ ది సైంటిస్ట్ పుట్ టుగెదర్. అంచేత మేము ఎందుకు జీవించాలి అని కాదు, మీరు ఎక్కడ జీవిస్తున్నారో అంతకంటే బెటర్ ఆపర్చునిటీ మీకు రాదు అంటిల్ నేను అన్లెస్ యూ గ్రో అబౌవ్ ఇట్. ఆ పరిస్థితిని మీరు ఎదిగిపోండి, మీరు ఇక్కడ ఉండాలన్న ఉండదు. అంచేత సిచ్యువేషన్ మారాలి అని కోరుకోకండి. మీరు మారిపోతే సిచ్యువేషన్ మారిపోతుంది. మాకు ఉన్నటువంటి పరిస్థితులు మాకు అనుకూలంగా లేవు. ఎందుకు అనుకూలంగా లేవు? ఆ పరిస్థితులు మీకు ఎందుకు వచ్చాయో మీకు తెలియదు. ఏంటో సడన్గా పరీక్షలు పెట్టేస్తారు, ఏమీ అనుకూలంగా లేదు. ఎగ్జామినేషన్స్, కానీ ఎగ్జామినేషన్స్ పెట్టలేదనుకోండి, కెన్ యూ గ్రో? కానీ మిమ్మల్ని టెస్ట్ చేసే పరిస్థితులు వస్తే మాత్రము మాకొద్దు అంటే అట. అంటే మీకు ఎంత కఠోరమైనటువంటి పరిస్థితులు వస్తాయో, ఏంటి పరిస్థితులు, మిగతా వాళ్ళకంటే కూడా మాకు ఇంత హీనంగా మా బతుకుంది అంటే, ద నేచర్ థింగ్స్ యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ సాల్వింగ్ ఇట్. లేకపోతే అసలు ప్రాబ్లం రాదు మీకు. అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ మన గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వచ్చు, కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు, నేచర్ నెవర్ గివ్స్ యూ ఏ అవుట్ ఆఫ్ కోర్స్ క్వశ్చన్. అంచేత మీకు ప్రాబ్లం ఇచ్చింది అంటే, మీకు ఒక సిచ్యువేషన్ వచ్చింది అంటే, ఖచ్చితంగా యూ హ్యావ్ ఎ సొల్యూషన్ ఫర్ ఇట్. ఎగ్జామినేషన్లో ఏదైనా ఒక క్వశ్చన్ పేపర్ వస్తే దాని సొల్యూషన్ ఏం ఇస్తాడు ఎవడు? ఆల్రెడీ ద ఆన్సర్ ఈజ్ దేర్ ఇన్ ద బుక్, ద యూనివర్సల్ బుక్ ఆఫ్ నేచర్లో మీకున్న ప్రాబ్లమ్కి గ్యారంటీగా సొల్యూషన్ ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ యు ఆర్ నెవర్ టాట్ టు స్టడీ నేచర్. ప్రకృతిని ఎలా చదవాలి అనేది మనకి చేత కాదు. ఈ క్లాసెస్ మీకు అది నేర్పుతుంది, మీకు వచ్చినటువంటి ప్రాబ్లంకి సొల్యూషన్ ఎక్కడుంది. ఆయుర్వేదం ఏం చెప్తుందో తెలుసా? మీకు ఏదైనా ఒక డిసీజ్ వస్తే, ఏదైనా ఒక యాక్సిడెంట్ అవుతే, ఓ పావు కాటేస్తే దానికి విరుగుడు ఒక అడుగు దూరంలోనే ఉంటుంది. మరి ఇప్పుడు అది కరెక్టే, కానీ అన్ఫార్చునేట్గా ఒక అడుగు దూరంలో ఏది గ్రో అవనివ్వకుండా మనం తారు వేసేస్తున్నాం, సిమెంట్ పోసేస్తున్నాం, ఇంకా పక్కనే ఉండదు. అంతే ఏం చెప్పాలి, అవుట్ సైడ్ ద సిటీ లిమిట్స్ ఉంటుంది అని. కరెక్ట్ కామన్ సెన్స్తో చేసుకోవాలి, గ్యారంటీ అది. అందుకే వైబ్రెంట్ లైఫ్ అని 10-15 డేస్లో నేచర్ క్యూర్ వాళ్ళతో టైఅప్ అయి నేను ఒక కోర్స్ స్టార్ట్ చేయబోతున్నాను, సంజీవని విద్య అని. ఇప్పుడు మీకున్నటువంటి ఫుడ్తోనే, ఇప్పుడు మీరు తింటున్నటువంటి ఫుడ్తోనే హౌ టు లివ్ హెల్తీ లైఫ్, డిసీజ్ ఫ్రీ లైఫ్. క్యూర్ తర్వాత అసలు ముందు డిసీజే రాకుండా చూసుకోవటం మంచిది కదా. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ప్రివెన్షనే కాదు, అసలు యూ కెనాట్ బికమ్ డిసీజ్డ్. పూర్వకాలంలో ప్రాణం పోతే తప్ప ఎముకలు ఎంత విరిగిపోయినా కూడా నైట్ అండ్ నైట్ వాడిని రెడీ చేసి రెండో రోజు యుద్ధానికి రెడీ చేసేవాడు. ఇంపాసిబుల్. నీకు చేత కాకపోతే ఇంపాసిబుల్ అంటే ఆవిడ ఏం చేస్తాడు? దేర్ ఆర్ సర్టెన్ టైప్స్. అది ఎందుకు మనం పిల్లలకి నేర్పించకూడదు? అవునమ్మా, బెగ్గర్స్ కాంట్ హియర్. ఆయన ఎవడు? ఎస్ట్రాలజర్, విక్రమాదిత్యుడు కాలంలో. వరాహమీరుడు రాజుకి కూతురు పుట్టింది. అందరు ఎస్ట్రాలజర్స్ చూశారు. అందరూ మాయాబజార్లో కలహం అంటే ఏమనుకోమన్నారు? మామూలు కలహం ప్రళయ కలహం అనుకోవాలి. కరెక్షన్ అడ్జస్ట్మెంట్స్ అన్నమాట. ఎందుకంటే రాజుగారి కూతురు కనుక అక్కడ ఏముంది, అడుక్కు తినే యోగ్యత ఉంది అంటే దాన్ని అక్కడ సర్దినట్టే సర్దతాన్ని ట్రై చేశారు ఎస్ట్రాలజర్స్. అడుక్కు మరి రాజుగారి కూతురు ఎలా అడుక్కు తింటుంది, మరి ఆ మేరుడు కూడా చూశాడు అడుక్కు తింటుందండి, ఇంకా రాజుగారికి వచ్చిందేమంట. కానీ వరాహమీరుడు ఈజ్ ఎ వెరీ గ్రేట్ ఎస్ట్రాలజర్, అంత గబుక్కునేవాడు, తల తీసేలేడు. అంటే సరే 5 ఏళ్ళు నువ్వు చెప్పినట్టు చేస్తాం, నేనేం చేయను నిన్ను, కానీ 5 ఏళ్ళు మాత్రం నువ్వు ఇప్పుడు చూసారా పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు మీరు చెప్పకుండా వెళ్ళకూడదు మధ్యుడి ఏంటంటారు లాయర్ గారి, అది ఏమంటారు అలాంటి వాళ్ళని, దే షుడ్ రిపోర్ట్ టు ది పోలీస్ స్టేషన్ ప్రజెంట్ దెమ్సెల్వ్స్, అంతే తప్ప నువ్వు ఇది దేశం విడిచి వెళ్ళిపోవటం అది చేయటానికి వీల్లేదని వరాహమీరుడికి ఎవ్రీ డే నువ్వు కోర్టుకు వచ్చి 5 ఏళ్ళ వరకు ఉండాలి అని చెప్పారు. 5 ఏళ్ళైంది. రాజుగారు ఏం చేశారు, మేడ కట్టించి ఒక గదిలో ఆవిడ్ని పెట్టి రాజభోగాలలో ముంచెత్తుతున్నాడు. పదవి వెళ్దాం, నువ్వు చెప్పావు కదా అడుగు తింటుందని, రాజభోగాలలో నేను ముంచెత్తుతున్నాను ఆ అమ్మాయిని, చూడండి ఎలా ఉంటుందో అన్నాడు. అడుక్కు తింటుంది అన్నాడు. రాజు ఇంకా రాజుగారికి మంచి ఎత్తండి పద అన్నాడు. వెళ్ళేసరికి యువరాణి గారు, 5 ఏళ్ళ యువరాణి గారు ఏం చేస్తుందో తెలుసు కదా మీకు కదా, ఓ బొమ్మ ముందు నుంచుని అక్కడ రాజుగారు పంపించే టిఫిన్ పెట్టి నాకు కొంచెం టిఫిన్ ఇవ్వు, రాజభోగాలు ఉన్నా మనం అలాంటి వాళ్ళం, పిల్లలకి ఏం చదివించాలో ఎలా చదివించాలో ఎట్లా చదివిస్తాం, మా వాళ్ళు అడుక్కు తినాలి కదా, ఇంజనీర్ గానే అడుక్కు తినాలి, లేకపోతే ఎంసీఎస్ స్టూడెంట్లో అదేంటది ఎంసీ అప్లైడ్ కంప్యూటర్స్లోనే అడుక్కు తినాలి, ఇంకో ఫీల్డ్లో అడుక్కు. ఇచ్చేంటి వీడు ఏం కోర్స్ చదివినా నీకు ఉద్యోగం ఇచ్చే నాదుడు లేకపోతే నువ్వు అవుట్. అంటే నువ్వు చదివించే చదువు అడుక్కు తినే చదువు అని నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే అది మీకు అర్థమవుతే తప్ప ఈ డైట్స్కి రాలేదు, ఈ ఐడియాస్కి రాలేదు. ఇంకా ఇవాళ ఈ 2 ఉన్నాక 3 రేపు స్టార్ట్ చేస్తాను నేను. నిరాశ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్ల రాదు, పరిస్థితులు నిన్ను ఎటువైపు తీసుకువెళ్తున్నాయో తెలియకపోవటం వల్ల వస్తుంది. అది ఎప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అది రేపు అద క్రక్స్ అనమాట. ఇంకా హౌ టు స్టార్ట్ లివింగ్, ఇవి 2 బ్యాక్గ్రౌండ్స్. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను ఇతరుల మీద ఆధారపడను, నా మీద కొన్ని 100 ఫ్యామిలీస్ ఆధారపడాలి అన్న మానసిక స్థితి మీరు తెచ్చుకోవాలి. దట్ ఈజ్ హౌ ఐ వాంట్ టు లివ్. ఎప్పటి నుంచైనా స్టార్ట్ చేసేవచ్చు మీరు, ఎట్ ఎనీ టైం. ఏజ్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్, ఏజ్ ఈజ్ నెవర్ ఏ ఫ్యాక్టర్ ఫర్ రిచ్నెస్. 2 ఏంటి, మీరు ఎక్కడ ఉన్నారో అంతకంటే బెటర్ ఆపర్చునిటీ మీకు రాదు. నేను ఎక్కడికో వెళ్ళిపోతే వస్తుంది అనుకోకండి, మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంటుంది ఆపర్చునిటీ. లైఫ్లో ఉన్నటువంటి బ్యూటీ అది. నిరాశ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్ల రాదు. సైంటిస్టుల గురించి ఆలోచిద్దాం. నేను ఎప్పుడు ఒకే ఎగ్జాంపుల్ క్యాన్సర్ గురించి ఎందుకు ఇస్తానంటే, నిరంతరం క్యాన్సర్ గురించి ఆలోచించడం వల్ల క్యాన్సర్ యొక్క మందు దొరుకుతుంది. అందుకు దా ఎగ్జాంపులే ఇస్తాను. ప్రపంచంలో ఎన్ని క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎన్ని 1000 మంది సైంటిస్టులు క్యాన్సర్ గురించి రీసెర్చ్ చేస్తున్నారు, ఎన్నేళ్ళ బట్టి, ఆల్మోస్ట్ ఫ్రమ్ 20 ఇయర్స్ మినిమం. ఇంకా ముందు నుంచి చేస్తూ ఉండవచ్చు, కానీ ఒక పద్ధతిగా గ్రూప్ రీసెర్చ్గా చేస్తున్నారు. ప్రతిరోజు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు కదా వాళ్ళు. ఇంతవరకు క్యాన్సర్కి మందు ఏమైనా వచ్చిందా, రాలేదు కదా. వచ్చింటే పేపర్లో పడిపోయి ఉండేది వాడికి, గ్యారంటీగా నోబెల్ ప్రైజ్ వస్తుంది క్యాన్సర్కి మందు కనిపించిన వాడికి. సైంటిస్టులు ఇన్ని వేల మంది ప్రతిరోజు మేము ప్రయోగాలు చేస్తున్నాం, మేము మందు కనిపెట్టలేకపోయే కనుక వి స్టాప్ రీసెర్చ్ అని అంటారా, ఏం చేస్తారు? అదే మీరు చేయాలి. నిరాశ ఉండకూడదు. సైంటిస్టులు ఎందుకు డెవలప్ అవుతున్నారు అంటే, నాట్ బికాస్ ఆఫ్ దర్ బ్రెయిన్ బట్ బికాస్ ఆఫ్ దర్ టెనాసిటీ. నిజంగా బ్రెయిన్ ఉంటే ఇంత టైం పడుతుందా మందు కనిపెట్టడానికి? బ్రెయిన్ వల్ల ఏం కనిపెట్టడం లేదు. దేని వల్ల కనిపెడుతున్నారు వాళ్ళ టెనాసిటీ, ఆ పట్టుదల లేదు మనకి. నిరాశ ఎందుకు వస్తుంది అంటే, సైంటిస్టులు ఫెయిల్యూర్ అయిపోయినటువంటి ఎక్స్పెరిమెంట్ నుంచి సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్ వైపు ఎదుగుతారు కదా. ఏం తప్పు చేశారో ఆ తప్పు మళ్ళీ చేయరు. దే విల్ నాట్ రిపీట్ ద సేమ్ రాంగ్ ఎక్స్పెరిమెంట్. ఏం చేస్తారు మళ్ళా వాళ్ళు? దే ట్రై అగైన్ అండ్ అగైన్ అంటిల్ దే గెట్ ద రిజల్ట్. ఇక్కడ 3 సార్లు పరీక్ష రాశారు, ఇంకేం పాస్ అవుతావో చాలు. ఫెయిల్ అవ్వమని నేను చెప్పటం లే, కానీ మన సైకాలజీ గురించి చెప్తుందండి. నేను ఉద్యోగం జాయిన్ అయిన కొత్తలో మా ప్రిన్సిపల్ ఐ విల్ ట్రై టు గివ్ మై బెస్ట్ అండ్ టీచ్ దెమ్ ద సైన్స్ అన్నాడు. వద్దు, సబ్జెక్ట్ అది ఏం చెప్పక్కర్లేదు, నువ్వు ట్యాక్టిఫుల్గా ఉండన్నాడు. అదేంటి సార్ అన్న, అసలు వాళ్ళ సబ్జెక్ట్ ఎక్కడ వస్తుందయ్యా, నువ్వు అనవసరంగా వస్తుంది. ఈ ఇంప్రెషన్ చాలామంది పేరెంట్స్కి ఉందా లేదా, ఆనెస్ట్గా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకో. నన్నేమనొద్దు, మీరు మీ పిల్లవాడికి మీరు ఇంజనీరింగ్ చదివిస్తారు, మెడిసిన్ చదివిస్తారు, ఏం చదివిస్తారు చదివించండి, కానీ మీ హృదయం మీద చేపెట్టుకుని మా వాడు చాలా తెలివైన వాడు, ఖచ్చితంగా వాడు ఇంజనీర్ అయి తీరుతాడని నేను ప్రయత్నిస్తున్నాను అని ఒక్క ఫాదర్ అయినా అంటాడా? ఐ డౌట్ ఇట్. ఎవడో 90s 100 మార్కులు వచ్చే స్టూడెంట్ తండ్రి తప్ప, 50% 70% వచ్చేటటువంటి స్టూడెంట్ ఫాదర్కి తెలుసు, స్టూడెంట్కి తెలుసు, టీచర్స్కి తెలుసు, రెసిడెన్షియల్ కాలేజీలో వీడికి సీటు రాదు. ఆయన చదివిస్తున్నాం, సీటు వస్తుంది అని పేరెంట్స్ టీచర్స్ కూడా నడుము కట్టి చదివిస్తే ఒక గ్యారంటీగా. నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ చెప్తాను, ఒకే ఒక సీటు ఉన్నా అది మీకు రావాలి. 200,000 మంది పరీక్ష రాస్తున్నారు, 2 కోట్ల మంది రాసినా సరే, ఇఫ్ దెర్ ఇస్ ఓన్లీ 1 సీట్ అది ఎవరికి రావాలి? నీకే రావాలి. పర్వాలేదండి, 200లో 155 వచ్చినా కూడా సీట్ వచ్చేస్తుందండి. అని నువ్వు అక్కడికి వదిలేడుతున్నావు బ్యారు, నిరాశ అందుకు వస్తుంది. ఏముండాలి ఆ తపన అర్థమవుతుందా? ఖచ్చితంగా ఆ సీట్ నాదే, కాంపిటేటివ్ పరీక్షలో ఆ సీట్ నాదే. ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఒకప్పుడు నా ఫ్రెండ్ కలిసి తిరిగేవాళ్ళం, మాకు ఉద్యోగం లేదు వాడికి ఉద్యోగం లేదు, నిరుద్యోగులుగా అనంతపురం రోడ్ల మీద తిరుగుతూ ఉండేవాళ్ళం. సరే, నేను గుంటూరులో ఉద్యోగం చేశాను, తను ఎమ్మెల్యే చదవమని ఇంటి కొచ్చినికి పంపించాం. సరే, నేను ఇక్కడ కెమిస్ట్రీ లెక్చరర్గా ఉద్యోగంలో జాయిన్, అతను నాగార్జున యూనివర్సిటీలో లా లెక్చరర్గా జాయిన్ అయ్యాడు. నేను గుంటూరులో ఉద్యోగం చేస్తున్నాను, అతను నాగార్జున యూనివర్సిటీలో. అక్కడ మళ్ళీ 5-6 ఏళ్ల తర్వాత కలుసుకున్నాం. ఈ మధ్య మాకు కాంటాక్ట్ లేవు. 10th క్లాస్ పాస్ అయినటువంటి యావరేజ్ మార్క్స్తో వాళ్ళ తమ్ముడు సుబ్రహ్మణ్యని అతన్ని చూడటానికి వచ్చాడు. అతను గుడివాడలో టెలిఫోన్ లైన్ మన్గా పనిచేస్తున్నాడు, ఐటీఐ పాస్ అయ్యి. సరే, ఇలాగే నేను తను మాట్లాడుకుంటూ ఉంటే ఆ అబ్బాయి కూడా వచ్చి ఇదో మామూలుగా మాట్లాడుతూ, మాస్టర్ నాకు ఇంజనీర్ అవ్వాలని ఉండేది, మరి నా పరిస్థితులు అనుకూలించలేదు. ఎందుకు అనుకూలించలేదు? ఎప్పుడు చదువు? ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాను కదండి, లైన్ మ్యాన్గా ఉద్యోగం చేస్తూ చదువు, సీట్ అవడిస్తాడండి. అవడిస్తాడు, చూసుకో అక్కడ ఉంటుంది. అంటే హీ ఎంక్వైర్డ్ అనంతపూర్ వాళ్ళని కనుక, అక్కడ అనంతపూర్లో ఉన్నటువంటి ఆ టెక్నాలజికల్ యూనివర్సిటీ తాలూకు వాళ్ళు దీన్ని ఏం పరీక్ష అంటారు, దీన్ని ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా వచ్చి ఆ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తారు మాస్టర్. నేను 10th క్లాస్ చేయాలి, ఫిజిక్స్ కెమిస్ట్రీ అలాగో లాగిస్తాను, మ్యాథమెటిక్స్ ఇంపాసిబుల్ అన్నది. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలాగో లాగిస్తావా, నీకు వచ్చా? నాకు చాలా బాగా వచ్చండి సబ్జెక్ట్, ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇంటర్మీడియట్ వాళ్ళతో కూడా ఐ కెన్ కంపీట్ అన్నాడు. Then you can compete in mathematics also. సరే ఏదో సర్టిఫికేట్, ఏదో వర్కింగ్ సర్టిఫికేట్, ఏదో లోకల్గా కావాలన్నారు. సరే ఎక్కడో సర్టిఫికేట్ పుట్టించాం, ఇదేందో ఇది ఇజ్ లైన్ గుడివాడ. సరే దట్ ఈ నథింగ్ రాంగ్, అందుకని ఒకగా చెప్తున్నా. సరే పరీక్ష రాశాడు, పరీక్ష రాసి వచ్చాక మాస్టర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగానే రాశాను, మ్యాథమెటిక్స్లో నాకు 13 మార్కుల కంటే ఎక్కువ రావు అవుట్ ఆఫ్ 100. ఇంకా నాకేం సీట్ వస్తుందండి, చూద్దాం ఎందుకు రాదు. రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. తమాషా ఏంటంటే మ్యాథమెటిక్స్లో హీ స్టుడ్ ఫస్ట్. ఆ సంవత్సరం ఎంట్రన్స్ టెస్ట్లో మ్యాథమెటిక్స్లో హైయెస్ట్ మార్క్స్ అది. వందకి 13, కానీ కాంపిటేటివ్ పరీక్ష. కాంపిటీషన్లో నువ్వు పాస్ అయ్యా ఫెయిల్ అయ్యావా కాదుగా, ఉన్న వాళ్ళలో నువ్వు బెస్ట్ అన్నా కదా వాడి సీట్ ఇచ్చేశారు. హీ స్టుడ్ ఫస్ట్ ఇన్ బీటెక్. దెన్ నేను తిరుమల వెంకటేశ్వర యూనివర్సిటీలో హీ స్టుడ్ ఫస్ట్ ఇన్ ఎంటెక్. అండ్ దెన్ నౌ హీజ్ ఇన్ మలేషియా, ఐ డోంట్ నో ఎర్నింగ్ హౌ మెనీ సో కాల్ డాలర్స్. హూ వాజ్ హీ? 10th క్లాస్ పాస్ అయ్యి లైన్ మెన్గా ఉన్నటువంటి వాడు. ఏంటి అక్కడ నేను మాత్రం చేసింది? డూ యూ థింక్ ఐ హావ్ గివెన్ హిమ్ విత్ బ్లెస్సింగ్ ఇంటెలిజెన్స్? డూ యూ థింక్ సో? నేను బ్లెస్ చేయటం వల్ల వాడికి తెలివితేటలు వచ్చేసి ఉంటే మీకందరికీ కూడా వచ్చేసి ఉంటాయి. ముందు నాకు వచ్చి ఉండేది, మిగతా వాళ్ళ సగ్గర తర్వాత చూద్దాం. నేను ఒకటే ఏం చేశాను అంటే యూ కెన్ డూ ఇట్. ఎంత మూర్ఖంగా మన జీవితాన్ని పాడు చేసుకుంటామో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అనేక మంది స్టూడెంట్స్లో, అనేక మంది లెక్చరర్స్లో, అనేక మంది పేరెంట్స్లో ఈ ఫూలిష్నెస్ చూశాను నేను. ఏదో ఉద్యోగానికి అప్లై పడితే ఉద్యోగం వచ్చాక నేను అక్కడ జాయిన్ అవ్వలేను కదా అని వీడు మానేస్తాడు. తమాషా ఏంటంటే ఉద్యోగం వచ్చాక పోస్టింగ్ నువ్వు అనుకున్న చోటకే వస్తుంది. ఎక్కడో తప్ప గందరగోళాలు అవ్వవు. మా కాలేజీలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. టీచర్స్కి యూజీసీ ఒక స్పెషల్ ప్రావిజన్ కలగజేసింది పిహెచ్డి చేయడానికి. టీచర్స్కి ఒక స్పెషల్ కోటా ఇచ్చింది సీట్. అంటే యూజీసీ ప్రకారము ఒక 80 ఒక సంఖ్య పెట్టుకున్నారు, ఐ డోంట్ రిమెంబర్ నౌ. అంటే 25 సర్వీస్ పూర్తయిపోయినటువంటి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇఫ్ ది అప్లై ఫర్ పిహెచ్డి 25 సర్వీస్ అయిపోయింది కనుక ఇంకా వాళ్ళు సీనియర్స్ అయిపోయారు, ఇంకా ప్రతి త్వరలో 5-6 ఏళ్లలో రిటైర్ అయిపోతారు కనుక నాకు ఆ జీవో గుర్తులేదు. ఎందుకంటే ఐ వాజ్ దేర్ వెన్ దట్ జీవో వాజ్ దేర్. మా హెడ్ మా పైన ఇద్దరు ఉన్నారని చెప్పాను కదా, నేను దాని తర్వాత ఇంకోడు. నాకు జాయిన్ అవ్వకముందే పిహెచ్డి ఉంది కనుక ఐ నీడ్ నాట్ అప్లై ఫర్ ద పిహెచ్డి. ఈ ముగ్గురికి లేదు పిహెచ్డి, నా పైన ఉన్న ముగ్గురికి లేదు, నా కింద ఉన్నటువంటి వాళ్ళకి లేదు. నా కింద ఉన్నటువంటి వాడికి గ్యారంటీగా పిహెచ్డీలో సీట్ రాదించేది, నాకంటే ముగ్గురు పైన ఉన్నారు కదా. మళ్ళీ ముగ్గురు అప్లై చేశారు. నా కింద ఉన్న వాడితో చెప్పారు నువ్వు అప్లై చేయరా అని. డబ్బులాట కోసం కాదు, వాళ్ళ మీద కాంపిటీ కోటా ప్రకారమే వస్తుంది యూజీసీలో వాటిలో. కానీ హౌ టు యూటిలైజ్ అన్ ఆపర్చునిటీ. తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అప్లై చేయకూడదు అని ఏం లేదు అక్కడ. అక్కడ రూల్ ఏం రాసింది అంటే జీవోలో ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ ఫర్ దోస్ హూ హ్యావ్ ఫినిష్డ్ 25 ఆఫ్ కంటిన్యూస్ సర్వీస్ అని ఉంది. కంటిన్యూస్ సర్వీస్ అంటే ఇంకో చోట వర్క్ చేసి మళ్ళీ ఈ కాలేజీలో వస్తే అది బ్రేక్అప్ సర్వీస్ కింద. ఏదో నాకు ఆ రూల్స్ గుర్తులేవు. కానీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే హౌ వి మిస్ ది ఛాన్స్. మన పిల్లల చేత ఆ ఛాన్స్ ఎలా మిస్ చేయిస్తాము మనం అతి తెలివికి పోయి. సరే అప్లై చేశాడు ఇతను కూడా. మా హెడ్కి ఇంకొక పార్టీతో, పొలిటికల్ పార్టీతో లింక్ ఉంది. ఆ రోజు అతనికి ఏదో మీటింగ్ పడింది ఈ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు. హిడ్ ఇంటర్నప్ ఎలాగో మా హెడ్కి వస్తుంది కదా అని సెకండ్ మ్యాన్ ఇంటర్నప్. దిస్ మ్యాన్ టర్న్డ్ అప్. వాట్ హ్యాపెండ్? హీ గాట్ ఇట్. మాస్టర్ మీరు చెప్పారు కనుక సీట్ వచ్చింది. నాకు చెప్పాను కనుక వచ్చిందా? యూ షుడ్ నో హౌ టు లివ్. నీకు అప్లై చేసే అర్హత ఉన్నప్పుడు నాకంటే చాలా హేమాహేమీలు ఉన్నారు అని అప్లై చేయకుండా ఉండబాక అన్న రూల్ దీన్ని బట్టి నీకు అర్థమవుతాయి. ఈ నిరాశ నిస్పృహలు ఉండవు. అసలు ఉద్యోగం రాకముందే నేను అక్కడ వెళ్ళి ఉద్యోగం చేయలేను కనుక వీడు అప్లై చేయడు. అసలు పెద్ద వీడికి ఉద్యోగం వచ్చేసినట్టు, వాళ్ళు బతిమాలుకున్నట్టు, నేను రానన్నట్టు వీడు చెప్తాడు. అంచేత ఈ ఖాళీ ఈ పాయింట్ అర్థం చేసుకోండి. నిరాశ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్ల రాదు, పరిస్థితులు నిన్ను ఎటువైపు తీసుకువెళ్తున్నాయో తెలియకపోవటం వల్ల వస్తుంది. అవి ఎప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ హిందూ ఫిలాసఫీ మీకు చాలా ఉపయోగపడుతుంది, హిందూ ఎస్ట్రాలజీ మీకు చాలా ఉపయోగపడుతుంది. మా కుటుంబంలోనే ఎంఎస్సీ ఫిజిక్స్ కాంపిటీషన్ పరీక్ష, ఎంట్రన్స్ పరీక్ష రాసి అనంతపూర్లో వాడికి ఎంఎస్సీ ఫిజిక్స్ సీట్ ఇచ్చింది. నేను అప్పుడు పిహెచ్డికి వైవాకి వెళ్తున్నాను. నేను అతనికి సీట్ ఇచ్చినప్పుడు నేను హైదరాబాద్లోనే ఉన్నాను, అతను అనంతపూర్లో ఉన్నాడు. మాస్టర్ నేను జాయిన్ అయిపోతున్నాను, జాయిన్ అయిపో అన్నా. జాయిన్ అయిపో అన్న తర్వాత అతను నన్ను క్వశ్చన్ వేసాడు, మీదేదో జ్యోతిష్ శాస్త్రం ఎస్ట్రాలజీ అది అంటారు కదా, నన్ను ఎంఎస్సీ ఫిజిక్స్లోనే జాయిన్ అయిపోమంటారా? సీట్ ఇచ్చేశాక, బాబు నేను ఐఎమ్ గోయింగ్ ఫర్ మై పిహెచ్డీ ఇంటర్వ్యూ, ఇప్పుడు క్యాలిక్యులేషన్ సరి నేను చేయలేను, ముందు నువ్వు జాయిన్ అయిపో అన్నా. జాయిన్ అయిపోయాక నేను కాశీకి వెళ్ళి నా ఇంటర్వ్యూ అది పుడించుకుని మెల్లిగా 1.5 మంత్స్ తర్వాత అక్కడ సైట్ సీయింగ్ అన్ని చూసుకుని చాలా కష్టపడ్డాను, పిహెచ్డీ తెచ్చుకుంటాను కదా, ఆనందించుకుని వచ్చా 2 నెలల తర్వాత. అప్పటికి తను ఆ కోర్సులో జాయిన్ అయితే 2 నెలలు అయిపోయింది. అప్పుడే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీలో లా కోర్సు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు అని అడ్వర్టైజ్మెంట్ పడింది. హీజ్ ఆల్రెడీ డూయింగ్ హిజ్ ఎంఎస్సీ ఫిజిక్స్. మళ్ళీ నన్ను అడిగాడు, లా కోర్సు చదువుతానని అన్నా. నేను ఎంఎస్సీ ఫిజిక్స్ జాయిన్ అయిపోయాను, నాకు మంచిదో ఉన్నా కాదా? హీ వాజ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ఆస్పెక్ట్ ఉంది. నేను క్యాలిక్యులేషన్స్ అంతా చేసి అతనితో ఏం చెప్పానంటే, బాబు నువ్వు లా చదివితే మంచిది అన్నా, ఇప్పుడు నాకు సీట్ అవడిస్తాడు అన్నాడు. అప్పుడే అర్థమైంది కదా, రెండు కానీ కొత్తగా యూనివర్సిటీ పెట్టిన దాంట్లో కొత్తగా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఆల్సర్ చేశారు లా స్టూడెంట్స్. నన్ను జాయిన్ అయిపోన్నా, ఎంఎస్సీ ఫిజిక్స్ వదిలేసి లాలో. అప్పుడు ఆ కాలంలో లా చదవటం అనేది ఇప్పుడైతే దానికి ఎంట్రన్స్ పెట్టారు, దానికి చాలా గంట, అప్పుడే ఎంట్రన్స్లు అవి ఏం లేవు. నువ్వు జాయిన్ అయిపోతేనే వాళ్ళకి చాలా ఆనందం అనమాట. నేను జాయిన్ అయిపోయాను, అందులో బీఎస్సీ ఫస్ట్ క్లాస్ పాస్, ఎంఎస్సీ ఫిజిక్స్ వదులుకుని వస్తున్నాడంటే హీ వాజ్ ట్రీటెడ్ లైక్ ఎ కింగ్. అండ్ నౌ హీ ఈజ్ ఎర్నింగ్ ల్యాక్స్ యాజ్ అ లాయర్. ఎంఎస్సీ ఫిజిక్స్ స్టడీ ఉంటే ఏమైంది, వచ్చేదో లేదో దేవుడికి తెలియదు. ఇంకట అతను మళ్ళీ నన్ను అడగటం, అడిగాక నేను చెప్పటం, చెప్పాక అదే నిర్ణయించుకోగలగటం. అసలు క్రక్స్ ఆఫ్ ద ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే మీకు ధైర్యం ఉండాలి నిర్ణయించుకోవటానికి. ఆ ధైర్యం కోసం ఈ ఎస్ట్రాలజీ గురువులు మీకు హెల్ప్ చేస్తారు. కానీ వాడికి దమ్మున్న గురువు అయి ఉండాలి, మళ్ళా వాడికి చేత కాదనుకో. మరి అది ఎలా తెలుస్తుంది, దమ్మున్న డాక్టర్ అని ఎలా తెలుస్తుంది, ఈ డాక్టర్ చాలా మంచివాడని ఎలా తెలుస్తుంది? హీ గో హిస్ బ్యాక్ హిస్టరీ, ఎంతమందిని ట్రీట్ చేశాడు ఎంతమంది. కానీ ఒక్కొక్కసారి చిన్న మ్యాజిక్లు జరుగుతూ ఉంటాయి. ఓ డాక్టర్ దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు, ఒక రేర్ పేషెంట్ టు బి ఆపరేటెడ్. ఏమండి డాక్టర్ గారు, చాలామంది డాక్టర్స్ చెప్పారు కానీ గ్యారంటీ ఏమలేదండి. నేను ఇస్తున్నానయ్యా గ్యారంటీ, నేను ఆపరేషన్ చేస్తాను, యూ విల్ సర్టన్లీ ఇట్ విల్ బి ఏ సక్సెస్ఫుల్ ఆపరేషన్ అన్నాడు. అసలు ఇది రేర్ డిసీజ్, ఏ డాక్టర్కి కూడా ఆ గ్యారంటీ ఇవ్వలేదు. మరి ఈ డాక్టర్ గ్యారంటీ ఇచ్చేసే కల్లా ఇతనికి చాలా ఆనందం ఇచ్చింది. ఇచ్చి సరే మరి ఇదివరకు మీరు ఎంతమందికి ఆపరేషన్ చేశారు, ఇది చాలా రేర్ డిసీజ్ అయ్యా, 10 మందికి ఆపరేషన్ చేస్తే ఒకడు మాత్రమే బతుకుతాడు, ఇప్పటికి 9 మందిని నేను చంపేశాను ఈ ఆపరేషన్ చేసి, అంచేత నువ్వు 10వ వాడికి. సో మెనీ ప్రాబ్లమ్స్ అమ్మా, చాలా కష్టం డెసిషన్ మేకింగ్. కానీ డెసిషన్ మేకింగ్ అంత కష్టమేం కాదు ఇఫ్ యు నో ద ద హిందూ వే ఆఫ్ లైఫ్. ద హిందూ వే ఆఫ్ లైఫ్ ఎంత అద్భుతంగా డెవలప్ చేశారు అంటే అసలు జస్ట్ కాంట్ మిస్ ఇట్. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఛాన్స్ మీకు ఉన్నా కూడా, ఓన్లీ వన్ ఛాన్స్ అవుట్ ఆఫ్ థౌజండ్ ఉన్నా కూడా, మీరు ఈ మహాలక్ష్మి సాధన ప్రిన్సిపల్స్ అర్థం చేసి యూ కెనాట్ మిస్ ద బస్. కానీ ఎప్పుడు అంటే పబ్లిక్ ఒపీనియన్కి మీరు తల వంచకూడదు, మీరు డిసైడ్ చేసుకోవాలి. మా కాలేజీలో ఎగ్జాంపుల్ చెప్తాను, మేమందరం కెమిస్ట్రీ లెక్చరర్స్. న్యాచురల్లీ మా పిల్లలకు కూడా వీ హోప్ దట్ దే నో కెమిస్ట్రీ మోర్. మరి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో మాకు తెలీదు. కానీ వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ రాశాక మా అటెండర్స్ని అడిగేటటువంటి లెక్చరర్స్ని చూశాను, నేను ఏం చేయాలి అని. ఏం చేపించాలయ్యా, ఏ కోర్సు మంచిది, మా అటెండర్ చెప్పాలి. ఎందుకది, అసలు మనకి మన నాలెడ్జ్ మీద నమ్మకం లేదు మనకి. అసలు పక్కవాడు ఏం చెప్తే అది చేస్తాం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. ఉద్ధరేద్ ఆత్మానం ఆత్మానం, యూ షుడ్ డీ ద డెసిషన్ మేకింగ్. డెసిషన్ చేసేటటువంటి దమ్ము మీకు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఇతరుల యొక్క సలహా మీద ఆధారపడకుండా ఉండేటటువంటి దమ్ము సంపాదించుకోవాలి. యూ డిసైడ్ యువర్ సెల్ఫ్ వాట్. ఎందుకు 10 మందిని అడుగుతారు మీరు? మీకు తెలియదా ఏది మంచిది ఏది చెడ్డదు? ఎందుకు 10 మందిని అడుగుతారు? ఆ అడిగేటటువంటి వాడు ఖచ్చితంగా మీకన్నా ఏదో ఒక విషయంలో ఆ సబ్జెక్ట్లో నిష్ణాతుడైతే అడగండి. ఏ కోర్సు జాయిన్ చేయాలి అని ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్స్ని అడగండి, దే కెన్ టెల్ యూ బెటర్. మీరు అటెండర్ని అడుగుతారేంటి? పక్కింటి వాడిని అడుగుతారేంటి? ఒక క్లర్క్ని అడుగుతారేంటి? వాళ్ళు చిన్నబుచ్చకల్లే. నేను అటెండర్ని నేను చిన్నబుచ్చకల్లే. హీఈస్ నాట్ ద రైట్ పర్సన్ టు టేక్ ఏ డెసిషన్. అది చెప్తున్నాను నేను. దానికి ఒక ఉదాహరణ చెప్పాను నేను, నా కంట్లో కనిపించింది. అంటే వాడు దద్దమ్మ ఏంటి, ప్రాబ్లమ్ ఈజ్ లివింగ్ మోర్. ఎందుకంటే నేను బ్యాంక్ మేనేజర్తో ఎక్కడో సినిమాలో అడ్వర్టైజ్మెంట్తో చూశాను, ద వాచ్మెన్ గివ్ ద లోన్స్ టు ఆల్. వాడు డబ్బులు ఇస్తాడు అందరికీ. ఏ సినిమాలో నాకు గుర్తులేదు, కానీ నిజంగా కూడా జరుగుతుందని విన్నాను నేను కదా, చాలా చోట జరుగుతుందని. చేత నో ప్రాబ్లం, అలాంటి చోట వాళ్ళ దగ్గర తీసుకోండి, ఇచ్చుకోండి, అదే తప్పు కాదు. కానీ ఇంటెలిజెంట్ యాంగిల్లో డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తే మాత్రము యువర్ డెసిషన్ ఈజ్ ది ఫైనల్. ఇది పరిస్థితులు నిన్ను ఎటువైపు తీసుకువెళ్తున్నాయో తెలియకపోవటం వల్ల అన్నది కాస్త అండర్లైన్ చేసుకుని మీరు ప్రతిరోజు కూడా దీన్ని చూసుకోండి. అసలు ఆ పరిస్థితులు మిమ్మల్ని ఎటు తీసుకెళ్తున్నాయో, ప్రతిరోజు దే ఆర్ స్లోలీ డైవర్టింగ్ యూ టు సమ్వే. మనం గమనించక ఏం చేస్తాం, ఆ డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితిని మళ్ళా ట్రాక్లో పడేసుకుంటాం. ఇంకా నువ్వు ఏం ఎదుగుతావు, నేను ఎదగలేదండి, నేను ఎదగలేదండి. నేచర్ ఆల్వేస్ గ్రోస్, అండ్ ఇఫ్ దట్ ప్రిన్సిపల్ ఈజ్ కరెక్ట్, యువర్ లైఫ్ ఆల్సో షుడ్ గ్రో. వై ఇట్ ఈస్ నాట్ గ్రోయింగ్, యు ఆర్ నాట్ అలౌయింగ్ ఇట్ టు గ్రో. ఆ ఫండమెంటల్ లాజిక్ అర్థం చేసుకోండి. గ్రోత్ ఈజ్ యువర్ బర్త్ రైట్. చిన్నప్పుడు నీ శరీరం ఎంత ఉండేది, ఇప్పుడు నీ శరీరం ఎలా ఉంది, క్షీణించిపోవటానికి, వృద్ధాప్యం రావటానికి కూడా నువ్వే కారణం. ముసల్తనానికి నువ్వే కారణం తప్ప నేచర్ కారణం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేచర్ కారణం కాదు. ఏం చేస్తున్నావు మనం? నేచర్ ఏమో నువ్వు గ్రో అవ్వాలని చెప్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? గ్రో అవ్వకూడదు. నేను అదే, ఐ కాంట్, అదే ఇంకేం వెళ్తాం. అర్థమైందా? అంచేత పరిస్థితులు, మీ కుటుంబ పరిస్థితులు, మీ వ్యక్తిగత పరిస్థితులు, మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మిమ్మల్ని ఏం చేస్తున్నాయంటే దే ఆర్ డైరెక్టింగ్ యూ టు సమ్ గోల్. భలే సూక్ష్మంగా గైడ్ చేస్తుంది నేచర్. ఆ సూక్ష్మంగా గైడెన్స్ అర్థం చేసుకోవటానికే 3 సార్లు సూర్యోపాసన చేయమని చెప్పారు మన వాళ్ళు. ఇంకేదంటే గ్రోత్ దేని మీద ఆధారపడి ఉంది? సూర్యుడి మీద ఆధారపడి ఉంది. సూర్యుడు లేనిదే మీకు గ్రోత్ లేదు. మరి మీ లైఫ్ గ్రోత్ కూడా సూర్యుడి మీదే ఆధారపడి ఉంటే ఆ సూర్యుడు ఎక్కడూ తీసుకున్నాడు కూడా మీకు తెలియదు. ఎటు తీసుకున్నాడు కూడా అసలు ఈ అపార్ట్మెంట్స్ వచ్చాక అసలు ప్రశ్నే లేదు. అసలు మీ అదృష్టం బాగుండే ఏదైనా ఈస్ట్ ఫేసింగ్ విండో బై ఛాన్స్ ఉంటే, ఆ బై ఛాన్స్ అక్కడ మళ్ళా పక్కన ఇంకో అపార్ట్మెంట్ వాళ్ళు లేకుండా ఉంటే ఎన్ని ఇస్తూ చూడండి సూర్యుడు ఎటున్నాడో తెలుసుకోవటానికి. ఉన్నా మనం చూడంగా, కానీ హౌ దట్ సన్ ఈజ్ గైడింగ్ యువర్ లైఫ్. ఒక ప్లాంట్ గ్రోత్ ని కంట్రోల్ చేస్తున్నటువంటి సన్, ఒక మైక్రోబ్ యొక్క గ్రోత్ ని కంట్రోల్ చేస్తున్నటువంటి సన్, ఇంటర్ గెలాక్సియల్ సిస్టమ్ ని కంట్రోల్ చేస్తున్నటువంటి సన్. యు ఆస్క్ ఎనీ సైంటిస్ట్, ఎనీ అస్ట్రానమర్, సన్ కాస్త మారాడనుకో నువ్వు అయిపోయావు. కాస్మిక్ వే ఆఫ్ లైఫ్, కాస్మిక్ అండర్స్టాండింగ్ ఉంది మొత్తం, ఫ్రమ్ ఎ నార్మల్ యాటమ్ టు ద గెలాక్సీస్, బట్ కేఆస్ ఇన్ ఆర్డర్, ఆర్డర్ ఇన్ కేఆస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. చూడటానికి ఏంటంటే కేఆస్ లాగా ఉంటుంది కానీ అంతా డిసిప్లిన్డ్ గానే ఉన్నాయి. కానీ హూ ఇస్ నాట్ డిసిప్లిన్డ్ అంటే యూ ఆర్ నాట్ డిసిప్లిన్, ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ డిసిప్లిన్డ్. మరి ఆ డిసిప్లిన్ ఎలా వస్తుంది? యూ లుక్ టువర్డ్స్ ద సన్. సముద్రంలో నువ్వు నావిగేట్ చేస్తున్నప్పుడు నిన్ను గైడ్ చేసేది ఎవరు? పోల్ స్టార్. నువ్వు ఎప్పుడు చూసినా పోల్ స్టార్ని చూసుకోవాలి. నీ లైఫ్ ఎట్ వెళ్తుందో చూస్తున్నప్పుడు నువ్వు సన్ని చూడాలి. నువ్వు సూర్యుడిని చూడటమే నీకు చేత కాదు, సూర్యోపాసన మనకు అసలు చేత కాదు. ఇంకా హౌ కెన్ యూ గ్రో? అటువంటి అద్భుతమైనటువంటి జీవిత విధానాన్ని మనం మర్చిపోయాం. అందుకని ఇది అండర్లైన్ చేసుకోమంటున్నాను. పరిస్థితులను ఎటువైపు తీసుకెళ్తున్నాయో తెలియాలి అంటే సూర్యుడు ఎటు వెళ్తున్నాడో మీకు తెలియాలి. ఇష్టం వచ్చినప్పుడు మీరు పంట వేస్తే పంట వస్తుందా? యు లుక్ ఎట్ ద హెవెన్స్. వర్షాకాలం అయిపోయాక నాటితే పంట వస్తుంది. ఆ పంట తిని బతుకుతున్నటువంటి మనకి ఏ టైం కంట్రోల్ లేదనుకోవటం మన మూర్ఖత్వం. టు థింక్ దట్ యు ఆర్ బియాండ్ టైం, యు ఆర్ బియాండ్ సన్. అది ఎప్పుడైతే మనం మర్చిపోయామో సూర్యుడు ఎటు ఉదయిస్తాడో దాన్ని ఈస్ట్ అంటాం మనం, దిశ అంటాం. ఎప్పుడైతే ఆ సూర్యుడిని మర్చిపోయామో, ఆ దిశ మర్చిపోయామో, మన బతుకులు దిశాహీనమైపోయాయి. మరి సూర్యుడి దగ్గర నుంచి మనం ఎలా నేర్చుకుంటాం? ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానామవ్యయం. ఈ యోగ విద్యని మొట్టమొదటి సూర్యుడికి చెప్పాను నేను. సకాలైన మహత యోగో నష్ట పరంతప. ఈ యోగ విద్య కాలంలో నాశనం అయిపోయి ఇప్పుడు అసలు అవడికి ఏది తెలియదు. యోగానికి సూర్యుడికి ఉన్న లింక్ అసలు ఎక్కడైనా ఎవడైనా చెప్పి ఆసనాలు వేసేస్తూ ఉంటారు, ప్రాణాయామాలు వేసేస్తూ ఉంటారు. కానీ నువ్వు వేస్తున్నటువంటి ఆసనము, నువ్వు చేస్తున్నటువంటి ప్రాణాయామము, నువ్వు తింటున్నటువంటి తిండి, నువ్వు పడుకునేటటువంటి టైము, నువ్వు నిద్రలేచేటటువంటి టైం, ఇవంతా దేంతో కంట్రోల్ అయి ఉండాలి? సూర్యుడితో కంట్రోల్ అయి ఉండాలి. చాలా క్లియర్గా ఎండోక్రైన్ సిస్టమ్, ఎండోక్రైనాలజిస్ట్ ఏం చెప్తారు అంటే సూర్యోదయ వేళల్లో మీ పిట్యూటరీ పీనియల్ గ్లాండ్స్ యాక్టివ్ అవుతాయి. డూ యూ నో వాట్ దే ఆర్? దే ఆర్ ద మాస్టర్ గ్లాండ్స్. అవి ఆ డార్క్నెస్ లోనే యాక్టివ్ అవుతాయి. సూర్యుడు ఉండాలి, ఉండకూడదు, చంద్రుడు రావాలి, రాకూడదు, దాన్ని ఏమంటాం మనం? సంధ్యా సమయం. ఆ టైంలో మీ ఎండోక్రైన్ సిస్టమ్ సెక్రీట్ చేయాలి అంటే ఆ గ్లాండ్స్ని, దానికి తగినటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి కదా. మీరు ఎగ్జాక్ట్ రివర్స్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుంటున్నారు, ఎగ్జాక్ట్ రివర్స్. ఆ టైంలో, ఆ టైంలో నిద్రైనా పోతూ ఉంటారు, లేకపోతే చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటారు. రాక్షసుల యొక్క ఉత్పత్తికి అంతటికీ కారణము ఆ సంధ్యా సమయంలో అదితి కోరినటువంటి ఒక రాంగ్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. అంచేత పరిస్థితులు నిన్ను ఎటువైపు తీసుకెళ్తున్నాయో తెలియకపోవటం వల్ల, పరిస్థితులు ఎటువైపు వెళ్తున్నాయో తెలియాలి అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళా సూర్యుడి దగ్గరికి వెళ్ళాలి. అండ్ ద ఎంటైర్ బయోకెమిస్ట్రీ డిపెండ్స్ ఆన్ సూర్యుడు, వాటరు. అంచేత మనం సూర్యుడు మాత్రమే అనము దాన్ని. సూర్య నారాయణుడు అంటారు. నారము అంటే నీరు, అయనము అంటే హౌస్. అంచేత ద ఎంటైర్ బయోకెమిస్ట్రీ డిపెండ్స్ ఆన్ సూర్యనారాయణ, అంటే సూర్యుడు అండ్ వాటర్. ఆ వాటర్ సూర్యుడు ఎలా చేస్తుందో మీకు నెక్స్ట్ ఎఫర్జన్స్లో చదివి వదిలేస్తాను నేను. మానవజాతి చేస్తున్నటువంటి పరమ మూర్ఖత్వం ఏమిటి అంటే, ఏది శాశ్వతము కాదో దానిని శాశ్వతంగా నేను ఆనందించాలి అని అనుకోవడం. మానవుడు చేస్తున్నటువంటి పరమ మూర్ఖత్వం అదే. ఇంకోసారి ఎందుకో రిపీట్ చేశాను, మరి అది రిపీట్ చేయటానికి యామ్ ఐ జస్టిఫైడ్ ఆర్ నాట్ రేపు మనం నిర్ణయించుకుందాం. జై గురుదేవ్.